अस्मिन् श्री गुरवे नमः। योनिभ्यः शुभदाम्बुजैर्मरुत्मा व्यामोहतस्थितराणि पुनाय मेने अस्मद्गुरोर्भगवतो स्यदेकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यं कृपापारिणं निजबद्धमानसर्वाम्भोजातभानोदयं कालज्ञानविदग्रिणिं शिवकरं काळीसं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळी प्रसादाद्वयम्। श्रीकैवल्यपदं चेरुकुमै चिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकुं भक्तपालनकडासंरम्भकुं दानवोद्रेकस्तम्भकुं केळिलोलविलसद्रुब्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकुं महानन्दाङ्गनाडिम्भकुं चेतुरानन्दस्मृतिपूजिम्पडेन् నోరు నవ్వంగ హరికి తిరుడుబడే దయ సత్యంలోనుగా తలుపడే కలుగనేటికి తల్లిన కడుపు చేయు పలికెడిని భాగవతమట పలికించెడిని భూ రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెన వేరుండుగా తలుకగలిగ శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశధన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాతి హరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యద తుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః। అతిరహస్యం వైన హరిజన్మ కథనం మనుజుడెవడే మాపురేపు చాలబంధితోన చదవిన సంసార దుఃఖరాశి కాశి తొలగిపో। ఓం శ్రీ గురుభ్యో నమః। ஓம் ஸ்ரீமாத்ரி நமஹ। பிரிய பகவத் அன்புள்ளார் சத்குருதேவர் பரம பரிபூர்ணமையினுமென்ற அனுகிரகத்தோ குருதேவர் மனதுக்கு இச்சின ஈ சாந்திரமாசிய விரத மகாபுண்ய காலங்களோ ஸ்ரீமத் பாகவதாந்தர்கத தசமஸ்கந்தல்லோ ஸ்ரீகிருஷ்ண லீலா விசேஷாண்ணி மனம் கிரகிச்சதானது சத்குருதேவர் மனக்கு சமயம் அனுகிரகிம்பேசர் நின்ன ரோஜன மனம் యశోదానందుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం। దాంతోపాటుగా స్వామి ఎలాగ యశోదమ్మకి చిక్కాడు, ఆ త్రాటితో కట్టడం అనేటువంటి లీల ఎలా జరిగింది, దీన్నే మనకి మహాత్ముడు దామోదర లీల అని చెప్తాడు। అంతటి కుంతి మాత కూడా ఆవిడ చిట్ట చివరి కోరిక ఏమిటి అంటే, ఓసారి ఆ భగవంతుణ్ణి ఏలేలే తలుచుకుంది ఆవిడ, కోపముతోడ నీవు దదికుంభము భిన్నము చేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరముల వాముచు వెచ్చనూర్చుచున్ పాపడవైన తించుడ కృపాపర నామది చోజ్యమయ్యడి అని భాగవతంలో ఇదే విషయాన్ని ఆవిడ తలుచుకుంది। అంటే భగవంతుడి లీలల్లో ఏ ఒక్క లీల మనం పట్టుకున్నా చాలు, గంగానికి స్నానానికి పెడితే మనం గంగంతా మునగక్కర్లేదు, ఆ గంగలో కూడా ఒక ఘాటులో ఒక మూల మునిగి వస్తాం, ఆ మూల మునిగిన మనం వచ్చేసి మన ఊళ్ళో చెప్తాం నేను గంగానదిలో మునిగానండి అని। అంటే గంగానది అంతాను మునగలేదు, గంగానదిలో అక్కడుండేటువంటి ఒక రేవులో ఒక మూల మాత్రమే నువ్వు మునిగి గంగంతలో మునిగాననే ఆనందాన్ని మనం ఎలా పొందుతున్నామో, అలాగే భాగవతంలో ఏ ఒక్క లీల మనకు ఆఖరిదాకా నిలచ్చిన చిట్ట చివరి వరకు మన ప్రాణోత్క్రమణ సమయంలో
అది నిలబడిపోయినా అది మనకు ముక్తికి కారణమవుతుందనే విషయాన్ని మనకు తెలియజేశారు. అందుకని భాగవతము అంటే మన ముక్తికి ప్రయాణం, అంటే మన మోక్షాన్ని వెతుక్కునేటువంటి త్రోవ. ఈ త్రోవలో సాధనే భాగవత శ్రవణం. ఈ శ్రవణానికి ఫలితం ఏమిటంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం ఈ దేహంతో ఉండగానే అనుభవించేలా చేసేటువంటి ఒక లక్షణం భాగవత కథాశ్రవణానికి ఉన్నది. అందుకని నిన్నటి రోజున మనం చక్కగా యశోదమ్మ పెరుగు ఎలా చిరుగుతోందనే విషయాన్ని మనకి పోతనామంత్రి వారు తెలియజేస్తున్నారు. కరకమలారుణ కాంతిక గోపుత్రాడు పవడింపును దీవ పగది మెరయ క్రమముతో రజ్జునాకర్షింప పాలిళ్ళు వీడ్బడి ఎంతోటి వీకనొత్త. ఇక్కడ మనకు మొన్నటి రోజున ఎలాగైతే శ్రీకృష్ణ జననంలో యశోదమ్మ ఇంటిలో ఉన్నటువంటి కృష్ణుడిని చూడడానికి గోపికామ తల్లులందరూ ఎలా కృష్ణుడింటికి చేరుకున్నారో అదే విషయాన్ని ఇక్కడ మనకి మళ్ళీ యశోదమ్మ పెరుగు చిరుగుతున్న వేళ ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఏమి నోము ఫలమో ఇంత పృద్ధక వార్త వింటి మవలలార వీణులలార మన యశోద చిన్ని మగవానికనట చూచి వత్తమమ్మ సుగతులార. ఆ రోజు వాళ్ళు అలా బయలుదేరారు. మరి బయలుదేరిన వాళ్ళు ఎలా వెళ్ళారనే విషయాన్ని మనం శ్రీకృష్ణ జనన ఘట్ట సమయంలో మనం చెప్పుకున్నాం. అంటే ప్రకృతి మీద ఉండేటువంటి ధ్యాస, వాళ్ళ శరీర ధ్యాసని వీడి పరమాత్మను చేరాలనేటువంటి తపన. అంటే దేహాభిమానం తొలగితేనే భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది. అందుకే వాసనాక్షయమే వాసుదేవ దర్శనం అన్నారు. వాసుదేవ దర్శనం అంటే నేను తిరుపతి పోయానండి వెంకటేశ్వర స్వామిని దగ్గరుండి చూశానండి, పోనీ కాశీ పోయానండి శివలింగాన్ని చేత్తో తాకొచ్చానండి, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. ఇవన్నీ మనం చేసిన పుణ్యానికి వచ్చినటువంటి అదృష్టం అనుకుంటున్నాం. పుణ్యము అని అనొచ్చేమో కానీ అదే కైవల్యం అనడానికి వీల్లేదు. కైవల్యం ఎప్పుడు అంటే మనలో వాసనాక్షయం కలిగినప్పుడు, మనలో వాసనలన్నీ క్షయమైపోయినప్పుడు అది నిజమైనటువంటి వాసుదేవ దర్శనం అవుతుందన్నమాట. కాబట్టి అక్కడ స్వామివారు చక్కగా మనకు ఒక లీల చూపించారు. ఈవిడ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు చిక్కుబడిపోతున్నాయి. అంటే యశోదమ్మిలా పెరుగు చిలికేటప్పుడు ఆభరణాలన్నీ చిక్కుబడిపోతున్నాయి. కుచకుంభముల మీది కొంగుదారగ చిక్కుబడి చుహారావడు బయలు పడగ. అంటే ఆవిడ వక్షోజాలపై ఉన్నటువంటి ఈ పైట చెరుగు జారిపోతుంది. ఆ మెడలో ఉండేటువంటి హారాలు చిక్కుబడిపోతున్నాయి. పొడవిన చెమటతో పొలుపారు నిర్మోము మంచుపై పడిన పద్మంబు దెగడ. అంటే ఆవిడ ముఖం పద్మం అనుకుంటే ఈ పద్మ ముఖ పద్మము మీద చెమట బిందువులు పట్టాయి. ఆ చెమట బిందువులు ఎలా కనబడుతున్నాయి పోతనామాత్యుల వారికి అంటే పద్మం పైన నీటి బిందువులు ఉంటే పద్మం ఎలా కనబడుతుందో యశోదమ్మ ముఖమనే పద్మం మీద ఏర్పడ్డటువంటి చెమట బిందువులు కూడా అలా కనబడుతున్నాయి. ఇలాగా అమ్మవారు అలా కనిపించారు యశోదమ్మ తల్లి. సన్నని నడుము జవజవలాడిపోతుంది, చేతుల కంకణాలు శబ్దం చేస్తున్నాయి, కొప్పుముడి బిగింపు సడలిపోయింది, చెవుల కమ్మలు కాంతులు తలుక్కుమంటున్నాయి, ముద్దులు కృష్ణుణ్ణి ఉద్దేశించి పాడే పాటకి ఆ చెట్లు చిగురు తొడుగుతున్నాయి, ఈ విధంగా యశోదాదేవి పెరుగు చిరుగుతుంది అని తులసీదాసు గారు మనం జీవితంలో తరించడానికి ఒక మాట చెప్పారు. ఆత్మే కాం మూమ్మే నామ్, ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. ఆత్మే కామ్ అంటే చేతితో పనిచేయండి, మూమ్మే నామ్ అంటే నోటితో నామం చెప్పండి. ఈ నోటితో నామం చెప్తూ చేతితో కార్యం చేస్తే అది భగవంతుడికి సంబంధించిన కర్మ అవుతుంది. అంటే పని చేస్తారు, పని చేస్తారు కానీ మీకు ఆ పనికి సంబంధించినటువంటి కర్మ మిమ్మల్ని అంటదు. దీన్నే భగవద్గీతలో కర్మలో అకర్మ అంటాడు భగవంతుడు. కర్మలో అకర్మ అంటే అర్థమేమిటి? చేస్తూ చెయ్యనివాడు, చూస్తూ చూడనివాడు, వింటూ విననివాడు. ఎవరుంటారు ఇప్పుడు చూడండి లోకంలో? ఏదో ధ్యాసలో మనం రోడ్డు మీద వెళుతూ ఉంటే మనకు ఆ ధ్యాస మీద ఉన్నటువంటి దృష్టి చేత మనం చుట్టూ ఉన్న పరిసరాన్ని గమనించాం. కొంత దూరం పోయిన తర్వాత మీ ఆవిడ గుర్తు చేస్తుంది వెనకాతలుండి, ఏమండి మీరు అరటి పళ్ళు అడిగారు కదా, ఇప్పటికి చాలా పళ్ళు పెడిపోయాయి, వెనకాతలు చాలా పళ్ళన్నీ దాటిచ్చేసాం, ఊరి చివరికి వచ్చేసాం, అన్ని పళ్ళు దాటుతున్నా మీకు ఆ స్పృహ కలగలేదే అని అందనుకోండి. వెంటనే ఆయన ఏమంటాడు, నేను ఏదో ధ్యాసలో ఉండి మర్చిపోయాననుకో, నువ్వు మాత్రం గుర్తు చేయొద్దా అంటాడు. కానీ బజార్లో అన్నీ కనబడుతున్నాయి, కానీ అతడి దృష్టి ధ్యాస దాని మీద లేకపోవడం వల్ల అన్నింటినీ కాదనుకుని ముందుకెళ్ళిపోతాడు. ఇవేమీ తనకు పట్టవు, ఇది మనకు అభ్యాసంలో ఉన్నటువంటి విషయమే. కానీ మనం ఏం చేస్తున్నామంటే దృష్టి భగవంతుడి మీద పెట్టక విషయాదుల మీద పెట్టినటువంటి దృష్టి సంసారానికి కారణమవుతుంది. మనకి మహాత్ములు చెప్తారు, ఒక చేపలు పట్టేటువంటి వాడు ఒడ్డును కూర్చొని ఉన్నాడు ఒక ఏది చేపలు పట్టే చెరువు దగ్గర, దానికి ఒక గాలం ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చేపలు పట్టడానికి తను ఒక ఎలాంటి పరికరాలు అవసరమో అన్ని పరికరాలతో ఒడ్డును కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ నీళ్ళలో ఆ ఎర్రని వేసి ఆ ఎర్రకి మనకి చిన్న కొక్కె ఉంటుంది, కొక్కెనికి ఎర్రని వేస్తారు, ఆ ఎర్ర చివర ఒక బెండు కడతాడు, ఇలా నీళ్ళలో వేస్తాడు. ఎప్పుడైతే నీళ్ళలో ఉన్న చేప ఎర్రని పట్టుకుంటుందో ఆ ఎర్ర ఆ చేప బరువుకి బెండు మునుగుతుంది. ఈ బెండు మునిగినప్పుడు ఇతడు పైకి లాగేస్తాడు, ఆ చేప పడింది అని అతనికి గుర్తు అన్నమాట. ఇప్పుడు తన దృష్టి అంతా బెండ ఎప్పుడు మునుగుతుందా, తనకి ఆహారం ఎప్పుడు దొరుకుతుందా అని ఇదే ధ్యాస మీద ఉంటాడు ఒక ఆయన. ఈ లోపల తనకు దగ్గరలో ప్రక్కనే రహదారి ఉంటుంది, ఆ రహదారి మీదుగా రాజుగారు తన పటాలంతో వెడుతూ ఉంటాడు. రాజుగారి పటాలం అంటే సామాన్యమైన శబ్దం చేస్తూ వెడతారా, రథాలు, గజాలు, తురగాలు, పదాతి దళాలు, సైన్యం, కవాతులు, జై జయ ద్వానాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటితో వెళుతుంది అక్కడ రాజుగారి యొక్క ప్రభంత కూడా. అయితే రాజుగారి సైన్యంలో ఒకడు ఆలస్యంగా బయలుదేరి రాజుగారిని కలవడానికి వెడితే అది నాలుగు రోడ్ల కూడలి. ఈ నాలుగు రోడ్ల కూడల్లో రాజుగారు ఎటు వెళ్ళారో తెలుసుకుందామని అక్కడున్న ఆయన కదిలిస్తాడు. ఏమయ్యా రాజుగారి వేటికి వెళ్ళారా అని ఆ చేపలు పట్టే వ్యక్తిని అడుగుతాడు. ఆయన అంటాడు, రాజుగారు వెళ్ళారు, ఇంకెవరు వెళ్ళారు నాకు తెలియదండి, ఇదిగో నేను నా ఎరవేసి ఎప్పుడు ఆ బెండు మునుగుతుందా, ఎప్పుడు నాకు ఆహారం దొరుకుతుందా దీని మీదే దృష్టి ఉన్నది తప్ప అటు రాజుగారు వెళ్ళారా ఇంకొకళ్ళు వెళ్ళారా అని చూసే ఉద్దేశం అయితే నాకు లేదు, ఒకవేళ వెళ్ళినా నాకు అవేమీ పట్టలేదు అంటాడు. అరే ఇంత శబ్దాలతో వెళ్ళినా ఆయనకి ఎందుకు పట్టలేదంటే ఆయనకు అవసరం లేదు. మనం కూడా అంటే అవసరం లేనిది ఎన్ని చెవిన పడ్డా మనకు నష్టమే లేదండి, మనకు అవసరం లేదది. కానీ ఎప్పుడైతే నాకు అవసరము అని చేర్చుకుంటావో అదే నీకు సంసారమై కూర్చుంది. నాకు అక్కర్లేదు అన్నటువంటి దాన్ని మనం త్రోసి అవతల వేసామనుకోండి మనకి ఎటువంటి నష్టం జరగదు. కానీ ప్రతిదాన్ని ఇది లేకపోతే ఎలాగా, ఇది లేకపోతే ఎలాగా, ఏమండి పండగప్పుడు ఇల్లు సర్దడానికి మొదలెట్టి ఈ రోజు మాత్రం తప్పనిసరిగా పనికిరానివన్నీ బయటపడేయాలనుకుంటాడు. ప్రతి ప్రారంభం చేసేటప్పుడు మొదలెడతాడు, మొదట్లో రెండు మూడు వస్తువులు పక్కన పెడతాడు ఇవి పనికిరావు అని. ఇక తర్వాత ప్రతిదానిలో ఒక ఉపయోగం కనబడుతూ ఉంటుంది, ఇది పోతే ఎలాగా, ఇది పోతే ఎలాగా, మళ్ళీ ఈ వస్తువుతో అవసరం వస్తుందేమో, ఈ వస్తువుతో అసలు అవసరం వస్తుందేమో అన్నీ మళ్ళీ సర్దుకుంటూ పోతాడు. మళ్ళీ ఎప్పటిలాగానే పంపంతా నిండుగా ఉంటుంది, ఖాళీ అయితే లేదు, ఏంటి వదిలినా పొద్దు నుంచి కనపడటం లేదంటే రేపు అలక్షణ రకం కదా సామానంతా సర్దుతున్నానని చెప్తారు. సర్దింది లేదు, ఊరేగింది లేదు, ఎక్కడ వస్తువు అక్కడే ఉంది. కాని దాన్ని అవతల వేస్తేనే కొత్తదానికి చోటు ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు అవసరం వస్తుందో అని చేర్చుకోవడం మొదలెట్టామనుకోండి సంసారం సర్దినట్టే ఉంటుందే కానీ ఇల్లు మాత్రం ఖాళీ కాదు. అలాగే మనం కూడా కాని వస్తువుని వెంటనే బయటపడేసే ప్రయత్నం చేయాలి, కాని విషయాన్ని అవతలకు తోసేసే ప్రయత్నం చేయాలి. ఇది నాకు ఎంతవరకు అవసరం. గురుదేవుడు మనకి వారి బోధామృతంలో చెబుతారు, మీరు వినండి ప్రపంచంలో శబ్దాలు వినబడతాయి, మనమేం చెప్పి వాళ్ళం కాదు కదా అన్నీ వినబడతాయి, కానీ వినిన దాంట్లో నీ వినికిడి శబ్దాలు నిన్ను బాగు చేస్తున్నాయా, నిన్ను చెరుపుతున్నాయా. బాగుపడే శబ్దాలలోనికి చేర్చుకోండి, కానీ వాటిని విధించి వేయండి, అవతలకి పంపించేసే. జల్లెడ పట్టేవాడు చరిత్రరసం తీసిన వాడు జల్లెడబడతాడు. ఆ జల్లెడలో ఏమేమొస్తాయి, ఏమైనా రసంలో పిప్పి పనికిరానటువంటి పొట్టు ఇవన్నీ దానిలో పడుతూ ఉంటాయి. ఆ పట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడ వాడు ఒక జల్లెడ పట్టి ఆ రసాన్ని వడపోస్తాడు, కానిదేమో నిలిచిపోతుంది, కావలసింది పదార్థం గ్లాసులోకి వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా మన వినికిడిలో కూడా ఏది అవసరం, ఎంతవరకు అవసరం, ఇది నా ఆధ్యాత్మిక జీవనానికి ఏమైనా ఉపయోగపడుతుందా, ఇది నా ఉన్నతికి కారణమవుతుందా. మన ఆధ్యాత్మికోన్నతికి కారణము కానటువంటి ప్రతిదీ సంసారమే గుర్తుపెట్టుకోండి. సంసారం అనే దానికి అర్థం ఏమిటంటే మన ఆధ్యాత్మిక జీవనంలో మనకి అడ్డుపడేటువంటి ప్రతి విషయము సంసారమే. చాలామంది అనుకుంటారు, నేను నేను పెళ్లి చేసుకోలేదు కదండి నాకెక్కడుంది సంసారం, నా పిల్లలు లేదు కదండి నాకెక్కడుంది బంధం అనుకుంటారు. పెళ్లి లేకపోవడం పిల్లలు లేకపోవడం కాదండి సంసారం అంటే, మన ఉన్నతికి అడ్డుపడే విషయాన్ని లోనికి చేర్చుకోవడమే సంసారం. దాన్ని విధించే ప్రయత్నం చేయాలి. అది నీకు చేత కాకపోతే పరమాత్మకు అప్పచెప్పాలి ఇంద్రియాలు. ఏమండి బాగా మూర్ఖమైనటువంటి ఎద్దుని కానీ మూర్ఖమైనటువంటి గుర్రాన్ని కానీ సారథ్యం చేసేవాడు గట్టివాడై ఉంటే వాడికి అప్పచెప్తారు, ఇది ఎలాగైనా నువ్వు ముక్కుకు తాడు వేసి దీన్ని ఎలాగైనా సాధనకు ఉపయోగపడేలాగా చేయాలి. ఒక గుర్రాన్ని పొగరబోతు గుర్రాన్ని అణిచేవాడు ఒక గొప్ప సారథికి అప్పచెప్తాడు ఆ గుర్రంలో పొగరు దించడానికి. అలాగే ఇష్టం వచ్చినట్టుగా చెల్లించేటువంటి ఆ ఎత్తుని సారథ్యానికి ఉపయోగించుకోవాలనుకునేవాడు దాని ముక్కుకు తాడు వేస్తాడు. అంటే ఎలాగైతే సమర్థుడికి ఆ పని అప్పచెప్తారో మన ఇంద్రియాలు మన మాట వినకపోతే ఈ ఇంద్రియాలని పరమాత్మకు అప్పచెప్పాలి, సరైనటువంటి వాడి శిక్షణకు అప్పచెప్పాలి. ఇవి నా మాట వినడం లేదయా, నువ్వు దీనికి కాస్త సారథ్యం వహించు, వీటిని చక్కగా నువ్వు నడుపు అని పరమాత్మని కోరుకోవాలి. అలా అప్పచెప్పడానికి ఏకైక మార్గం ఏమిటి, భగవన్నామస్మరణ. ఇక నామస్మరణ తప్ప మన కలియుగంలో ఇంకోటి లేనే లేదు. అందుకని చక్కగా ఆవిడ కృష్ణనామం చెప్తూ ఆవిడ పెరుగునిలా చిలుకుతోంది. ఆవిడ సుడుయుచు రాలుచు కిదుకుచు సరిగొట్టుచు అమ్మారమ్ము చన్య చౌండిమ్మనుచు వెడవెడ గంతులు వేయుచుచు గడవ గదిసి బాలకుండు కవము పట్టెన్. బాగా ఆలోచించండి, మనకు భగవంతుని పనులు కూడా ఎప్పుడు వస్తాయో తెలుసా అండి? ప్రపంచము పరమాత్మ రెండు పనులు ఒకేసారి వస్తాయి. ఇప్పుడు దేనికి మనం విలువివ్వాలి, పరమాత్మ కార్యానికి విలువివ్వాలా, బయట ప్రపంచంలో ఉన్న వాటికి విలువివ్వాలా? ఇప్పుడు కార్యం జరుగుతుంది, అసలు ఈ కార్యం అంతా ఎవరి కోసం జరుగుతుంది? కృష్ణుడికి వెన్న తీయడం కోసం కదా. కృష్ణుడికి వెన్న తీయడానికి కార్యం జరుగుతుంటే ఇప్పుడు కృష్ణుడే వచ్చాడు అక్కడికి. కృష్ణుడే వచ్చి ఏమన్నాడు, అమ్మా నాకు ఆకలేస్తుంది కాస్త నాకు పాలిమ్మమ్మ అని యశోదమ్మని అడుగుతున్నాడు. మనమేం చేస్తున్నామంటే ఎవరి కోసం మనం కార్యం చేస్తున్నామో ఆయన్ని పక్కన పెట్టి పనినే పట్టుకుంటున్నాం. మనం చాలా మాటలు భాగవతంలో చెప్పుకున్న విషయం ఏమిటంటే సామాన్యము కంటే కూడా విశేషము ప్రధానం. విశేషం భగవంతుడైతే సామాన్యం సంసారం. సామాన్యం ఎప్పటి వరకు అవసరం, విశేషం ఎప్పటి వరకు అవసరం? విశేషం వచ్చిన తరువాత సామాన్యాన్ని వదిలినా కానీ దోషం రాదు. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజా. సామాన్యాన్ని విడిచిపెడితే దోషం వస్తుందండి, కానీ విడిచిపెట్టిన దోషం నుంచి కూడా నిన్ను కాపాడేవాడెవడంటే భగవంతుడు ఒక్కడే. సామాన్య ధర్మాన్ని విడిచిపెడితే దోషం వస్తుంది, కానీ సామాన్య ధర్మాన్ని విడిచిపెట్టేటువంటిది ఎప్పుడు రావాలి? విశేషంగా పరమాత్మ మనకు ప్రక్కన ఆయన నిలబడ్డప్పుడు సామాన్యాన్ని విడిచిపెట్టి మనం విశేషాన్ని పట్టుకోవాలన్నమాట, ఆ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆయనే వచ్చి ఆవిడ బాలిమ్మని కోరుతున్నాడు యశోదమ్మని. ఇక అయితే ఈవిడ కార్యంలో పడి భగవంతుణ్ణి విస్మరించింది. మనం మనం చెప్పుకున్నామే గురుదేవుణ్ణి బయట నిలబెట్టి గురు పూజ చేస్తున్నాడు లోపల. నేను గురువుకి నివేదన పెడుతున్నానండి 12 గంటల సమయంలో గురువుగారు ఎవరొచ్చినా తలుపు తీయొద్దన్నారు. ఆయన అన్నాడు, గురువు అయ్యా నేను 12 గంటలు అవుతుందిరా, నడినెత్తిని ఎండున్నది కాళ్ళు మాడిపోతున్నాయంటే నేనేమైనా సరే నా గురువు గారి ఆజ్ఞ తప్పేదే లేదు, తలుపు మాత్రం తీసేదే లేదు అన్నాడట వాడు. గురువును బయట పెట్టి గురు పూజ ఏమిట్రా అన్నాడు గురువు గారు. అలాగే మనం మూలాన్ని ప్రక్కన పెట్టి సంసారాన్ని పట్టుకున్నాం, పరమాత్మ అవకాశాన్ని మనం చేజేతులా జారవించుకుంటున్నాం. ఇప్పుడు స్వామివారు ఏం చేశారు, ఓహో కార్యంలో ఉండి కదా నువ్వు నన్ను ఏది నెగ్లెక్ట్ చేస్తున్నావు, నన్ను అవతలికి తోషేస్తున్నావు, అసలు నీ కార్యాన్నే ఆపేస్తాను, అప్పుడు ఎవరికి కారణమో చూద్దు కానీ అని యశోదమ్మ రెండు చేతుల మధ్యలోకి వెళ్ళిపోయాడు అని కృష్ణయ్య. ఇప్పుడు ఈ మనం నిన్న చెప్పుకున్నాం కదా, తాడు ఈ చెయ్యి కవం దగ్గర, ఈ చెయ్యి హృదయం దగ్గర ఇలా వెళ్తూ ఉంటే రెండి మధ్యలోకి పరమాత్మ చేరిపోయాడు. చేరి ఇప్పుడు రెండు చేతులు పట్టేసుకున్నాడు. ఈ రెండు చేతులు పట్టేసుకుంటే ఇప్పుడు యశోదమ్మకు కార్యం ఆగిపోయింది, పని ఆగిపోయింది. ఎప్పుడైతే పని ఆగిపోయిందో ఆగడానికి కారణం ఎవరు, వాళ్ళు తెరిచూసింది ఆవిడ. ఇప్పుడు కారణమైన వాడు కనిపించాడు, ఓహో నా చిన్ని కృష్ణయ్య పట్టుకున్నాడా అందుకనే నా కార్యం ఆగిపోయింది అని అంటూ, ఏమిటినైనా ఇప్పుడు వచ్చావు ఏం కావాలి నీకు అని అంటే, అమ్మా నువ్వు బయట పదార్థాల కోసం కృష్ణయ్య ఇష్టపడతాడనుకుంటున్నావు, కానీ నీ హృదయంలో ఉండే స్తన్యాన్ని నేను అడుగుతున్నాను. నేను బయట నుంచి వచ్చేవాడిని ఇష్టపడేవాడిని కాదు, నీ లోపల తయారయ్యే ప్రేమ. ఏది మనం ప్రేమతో ఇస్తామో దాన్ని మాత్రమే భగవంతుని స్వీకరిస్తాడు. భద్రం పుష్పం ఫలం తోయం, దానికి అన్నింటికంటే గొప్పది ఏమిటంటే భక్తితో ఇచ్చినటువంటిదై ఉండాలి. అక్కడ అన్నింటికి భక్తి ప్రధానం. నువ్వు ఆకు పెట్టినా భక్తి ప్రధానమే, పుష్పం పెట్టినా భక్తి ప్రధానమే, ఫలం పెట్టినా భక్తి ప్రధానమే, నీరు పెట్టినా భక్తి ప్రధానమే. నువ్వు భక్తి లేకుండా బంగారు పాత్రలు తీసుకెళ్ళి అక్కడ పెట్టినా అది పరమాత్మ అంగీకరించదు, పరమాత్మ అంగీకరించదు. మనకు బుద్ధ భగవానుడి యొక్క జీవితంలో ఒక చిన్న కథ ఉంటుంది. ఇప్పుడు సన్యాసులకి భిక్షాటం చేస్తూ ఉంటారు కదండి మహాత్ములు, వారికి రకరకాల పదార్థాలు పెడుతూ ఉంటారు గృహస్థులు, ఆహ్వానించి ఇదిగోండి మా ఇంటికి ఈరోజు భిక్షకు రండి అంటే ఆ రోజున కాస్త వారు తినేదానికంటే ఎక్కువ, అంటే కాస్త ఏవో రకరకాల పిండి వంటలు ఇవన్నీ చేయిస్తారు. ఈయన ఏం చేశారు, ఒకరోజున ఒక పెద్ద ఆసామి ఉన్నాడు ఆ ఊరిలో, పెద్ద ధనవంతుడు. ఆయన అనుకున్నాడు, నేను ఈ బుద్ధుడికి అన్నం పెట్టాలి, ఈ రోజున భిక్ష పెట్టాలి, మరి నా భిక్ష ఎలా ఉండాలి, ఈయన తరతరాలు నా భిక్ష గురించి చెప్పుకోవాలి, అంటే నేను అన్ని చోట్ల భోజనం చేసినా ఫలానా వాళ్ళ ఇంట్లో చేసినటువంటి భోజనం కంటే ఎక్కువ పదార్థాలు ఎక్కడా తినలేదు అనేటువంటి భావన ఇక్కడ కలగాలని చాలా గొప్పగా ఎన్నో రకరకాల పిండి వంటలన్నీ ఈయనకి చేసి పెట్టాడు. అయితే స్వామివారు ఏం చేసేవారు, ఆయన భిక్షాపాత్ర ఉంటుంది బుద్ధ భగవానుడి దగ్గర, ఏదైనా సరే ఇదే పట్టేవాడు, ఆయన ఈ పాత్రే పట్టేవాడు. ఈ రోజున ఈయన ఇంటి ముందు దగ్గరికి వచ్చి ఆగేటప్పటికీ చాలా రకరకాల పదార్థాలు కుమగుమలాడిపోతున్నాయి, అల్లంత దూరంలో ఉండగానే మంచి వాసన వస్తుంది, పదార్థాల వాసన ముక్కుపుటాలుగా తగిలేస్తుంది. బుద్ధ భగవానుడు ఆలోచించి ఆయన చూస్తూ ఉండగానే ఆయన భిక్షాపాత్రని బాగా మట్టితో ఇలాగా ఏది మట్టితో ఇలాగ ఇలాగా కప్పేసుకున్నాడు, మట్టితో ఆ మట్టితో బాగా ఇలా ఇలా కప్పేసుకొని మళ్ళీ మట్టి వలకపోసేసాడు. ఇప్పుడు ఈ పాత్ర అంతా ఎలా ఉంది, మట్టి మట్టిగా ఉంది, మట్టి మట్టిగా ఉండి ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ షౌకారు ఎవరైతే ఆసాము ఉన్నాడో ఆయన ముందు నిలబడి ఈ పాత్రలో వెయ్యండి మీ పదార్థాలన్నీ అన్న ఆయన అన్నాడు, అదేంటి స్వామి ఈ పాత్ర అంతా దుమ్ము ధూళితో కూడి ఉంది, నేను వేసిన పదార్థం అంతా చెడిపోతుంది, మీకు అది తినడానికి కూడా యోగ్యం కాదు, మీరు ఇంత మధురమైన పదార్థాలు అవి పనికిరాకుండా పోతాయి కదా అంటే, అబ్బాయి నువ్వు కూడా ఇదిగో ఈ హృదయ శుద్ధి లేకుండా నాకు ఇలాంటి పదార్థాలతో నన్ను మభ్యపెట్టి ఏదో అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నావు, హృదయ శుద్ధి కానిదే జ్ఞానము నిలబడదు. హృదయము శుద్ధి లేకుండా నువ్వు ఎంత జ్ఞానాన్ని చదువుకున్నా, నేను ఎంత జ్ఞానాన్ని నేను పోగు చేసుకున్నాను అనుకున్నా హృదయము శుద్ధి కాకపోతే అది ఎలా ఉంటుంది, దుమ్ము ధూళితో కూడిన పాత్రలో మంచి రకరకాల పిండి వంటలు నైవేద్యాలు పెడితే ఆ తినడానికి యోగ్యం కాకుండా ఎలా అయిపోతుందో మనం కూడా అంతే. హృదయ శుద్ధి కాకపోతే మనం భగవద్ దర్శనం చేయలేము. అందుకని అక్కడ స్వామివారు ఏం చేశారు, చక్కగా వాళ్ళ అమ్మతో చెప్తున్నారు, అమ్మా నువ్వు బయట ఉండే వస్తువును చిరుకుతున్నావు, కానీ నాకు కావాల్సింది నీ సత్యం కావాలి, నీ హృదయం కావాలి, నీ క్షీరం కావాలి, అవి నాకు కావాలమ్మా, ఇవి అక్కర్లేదు. సరే అప్పటిదాకా యశోదమ్మ ఏమనుకుంది, వాళ్ళేళ్ళకి వీళ్ళేళ్ళకి వెళ్ళాడని కదా ఇప్పటిదాకా గోపికలు చెప్పారు, మా పిల్లాడు ఇప్పుడు నా ఇంట్లోనే ఇంకా నా హృదయంలో ఉండే స్తన్యమే అడుగుతున్నాడు కదా అని అడిగి చాలా ఆనందం కలిగింది. వెంటనే కవ్వము పంటిన ప్రియసుతున్ అవ్వన రుహనేత్ర దిగిచి అంకతలమునన్ నవ్వుచు నిడుకుని కూకటి దువ్వుచు చన్నిచ్చి అతడు దూటుచు కుడిచెన్. వెంటనే యశోదమ్మ తల్లి అలా కవ్వం పట్టుకున్న కృష్ణుడిని చూసి యశోదమ్మ దగ్గరికి, యశోదమ్మ చక్కగా ఈ పిల్లాడిని ఒళ్ళోకి తీసుకొని ఒళ్ళోకి కూర్చోబెట్టుకొని ప్రేమగా చుట్టూని అలా దుమ్ముతూ ఉంటూ స్వామివారికి పాలిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్వామివారు కూడా ఆ తల్లి హృదయంలో తల తూర్చి ఆ పాలను స్వీకరిస్తున్నాడు. కడుపాలు చనుబాలుత్రావని సుతున్ కన్యాచి పీఠంపుపై నిడి పొంగారుడి పాలు దించుటుకునై ఏగంగా తద్బాలుడు ఎక్కుడు కోపంబున వాడిగా తదది మత్కుంభంబు ఓగొట్టి తెంపడరం కుంభములోని వెన్నదినే విద్యాసంతుల భాషుడై. అయితే ఇక్కడ చిన్న లీల జరిగింది. ఏం జరిగింది ఆ సమయంలో అంటే యశోదమ్మ కార్యం చేస్తుంది, పరమాత్మ వచ్చి పాలిమ్మని అడిగాడు. ఇప్పుడు ఈవిడ పనిలో ఉంది కదా, పనిలో ఉండేటప్పటికీ దూరంగా ఈవిడ ఒక చిన్న ఏది మనం అంటామే సిమ్ములో పెట్టామంటారు చూడండి పాలు, అలాగే సన్నటి సగ మీద పాలు కాగేట్టుగా ఆవిడ పాలను పెట్టింది పొయ్యి మీద పెట్టి ఈవిడ పని ఈవిడ చేసుకుంటుంది. ఈ లోపల ఆవిడ పని అయిపోయిన తర్వాత పాలు దించుకుందామని ఈ పాలు అనుకున్నాయట. ఇప్పుడు యశోదమ్మ పనిలో ఉంది కనుక ఈవిడ పాలివ్వడానికి రాదు, అదిగో కృష్ణయ్య ఆ పొయ్యి మీద పెట్టాను ఇప్పుడే, కాస్త బోరు వెచ్చగా ఉంటాయేమో, మంట కూడా తక్కువగానే ఉంది, ఇప్పుడు ఆ పాలు త్రాగు నువ్వు అని అంటుందేమో, ఈ రోజున మా జన్మ ధన్యమైపోతుంది కదా అని పాలనుకుంటున్నాయి. మనకు మహాత్ములు చెప్పారండి, మన మనస్సు పెట్టి వినాలే కానీ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువు మనకి ఒక బోధ చేస్తుంది, ప్రతి వస్తువు మాట్లాడుతుంది, ఏకాంతంలో భగవంతుడితో మాట్లాడుకుంటాయట. అందుకనే మనకు రామాయణంలో చెప్పారు, చక్ర కోదండము సారసారకు వంగి చెవిలోన గుసగుసలు చెప్పినట్టు. రాముడికి ఆయన కోదండం మాట్లాడుతుందట. ఆ కుచ్చులు పెట్టి ఉంటారు కదా రామచంద్రమూర్తి ధనస్సుకి, కుచ్చులు ఉంటాయి ముత్యాల కుచ్చులు, ఆ కుచ్చులటండి ఇలా కదులుతూ ఉంటాయట, ఆయన చెవి దగ్గర మాట్లాడుతూ ఉంటాయట. అవి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఎన్ని ముత్యాలు లోకంలోకి వచ్చినా రామచంద్రమూర్తి ధనస్సుకి కుచ్చుగా ఉండాలంటే ముత్యాలకు అర్హత ఉండాలి. ఆ ముత్యాలంతా పుణ్యం చేసుకున్నాయి కాబట్టి రామచంద్రమూర్తికి ధనస్సులో కుచ్చుగా వచ్చేసాయి. ఈ కుచ్చుగా వచ్చిన ముత్యాల దండలు రాముడితో మాట్లాడతాయి. అంటే అక్కడ జడము కూడా మాట్లాడుతుంది స్వామి సన్నిధిలో. మూకం తరువతి వాచాలం పంగుమలంగిరి యత్పాతం అహమ్మందే పరమానంద మాధవమని మలయాళ స్వామి వారు ఇప్పుడు కూడా వారి గీత బోధలో గీతామృతంలో చెప్పేవారు. పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలే కానీ మూకం కరోతి వాచాలం, మూగివాడు మాట్లాడతాడు. పంగుం లంగయ్యనే గిరిం, కుంటివాడు కొండలు ఎక్కుతాడు. యత్రుపాతం అహం మందే పరమానంద మాధవం, అది ఎప్పుడు జరుగుతోంది? ఓ కృష్ణ నీ అనుగ్రహం కలిగినప్పుడు మూగవాడు మాట్లాడతాడు, అలాగే కుంటివాడు కొండలెక్కగలుగుతాడు, ఇది నీ అనుగ్రహం కలిగితే అని చెప్పారు మలయాళ స్వాముల వారు. అలాగే ఇక్కడ కూడా పాలనుకున్నాయట, ఈ రోజున మాకు మా జన్మ ధన్యమైపోతుంది అనుకున్నాయట. గోవులు కూడా ఒక కోరిక కోరుకున్నాయని చెప్పారు భాగవతంలో. ఏమిటా కోరిక అంటే, యశోదాస్తన్యములో పాలు లేకుండా ఉండుగాక. ఎందుకంటే యశోదాస్తన్యంలో పాలు లేకపోతే కృష్ణుడు ఎవరి పాలు తాగుతారు? గోవు పాలు తాగుతారు. ఆ గోవు పాలంటే ఆ క్షీరము ఎంత అదృష్టాన్ని పొంది ఉంటే అంతటి వైభవం కలుగుతోంది ఆ పాలకి. ఏమండి, ముందు ఆ పాలని కంటితో చూడాలి, ధన్యమైపోతుంది కదండి. మనం పోయి భగవంతుణ్ణి చూస్తేనే మనం పుణ్యాత్ములు అనుకుంటున్నాం కదా, భగవంతుడు మన వైపు చూశాడనుకోండి అది ఎంత పుణ్యం. ఎలాగైనా పుణ్యమే. అచ్చరామన్న పశ్యేతి ఎంచరామన్న పశ్యతి నిందిత సపుమాల్లోకే స్వాత్మాప్యన విగ్రహతే అని రామాయణంలో చెప్తారు. నువ్వు భగవంతుడైనా చూడు, లేక భగవంతుడు నీ వైపు చూసేటన్నా చేసుకో, ఈ రెండులో ఏదైనా మంచిదే. నువ్వు భగవంతుని చూడు. ఏమండి, సూరదాసు గారు రోజు కృష్ణ దర్శనానికి వెళ్ళేవాడే, ఎవరో అన్నారట, ఏమయ్యా పుట్టందుడివి నువ్వు ఏం చూడడానికి వస్తున్నావయ్యా భగవంతుడి దర్శనానికి, ఏ రాకపోతే ఏమైంది, జనంలో తోసుకొని తోసుకొని రాకపోతే ఏమైందంటే, ఆయన అన్నాడు నేను ఆయన్ని చూడలేకపోవచ్చు కానీ ఆయన నన్ను చూస్తారు కదా, నాకు కళ్ళు లేవు సరే ఆయన నన్ను చూస్తారు కదా, నేను ఆయనతో ఒక మాట చెప్పాలి, స్వామి నీ సృష్టిలో నేను ఒకడు ఉన్నాను, నేను కళ్ళు లేనివాడిని, నేను ఒకటి నన్ను ఒకటి పంపించావయ్యా ఈ సృష్టిలోకి, కాబట్టి నన్ను మీలో చేర్చుకొని నేను చెప్పుకోవాలి కదా పరమాత్మతో, అందుకని నేను రోజు దర్శనానికి వస్తున్నాను అని సూరదాస్ గారు చెప్పారట. అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఆతృత ఒక ఆవేదన కావాలి. అలాగే ఇక్కడ గోవులు కూడా అనుకున్నాయట, మా మేము పరమాత్మకు స్థన్యం ఇవ్వకపోతే మా జీవితం ఎందుకు, అదృష్టం అంటే గోకులంలో ఉండడం కాదండి, ఏదో అదృష్టం గోకులంలోకి వచ్చాం, గోకులంలోకి వచ్చినందుకు పరమాత్మ దగ్గర ఉపయోగపడాలిగా. ఆ పరమాత్మకు ఉపయోగపడాలంటే ఏం కావాలి, అక్కడ క్షీరం కావాలి. క్షీరం కావాలంటే క్షీరం వస్తే సరిపోతుందా, ఆ క్షీరం పరమాత్మ చూడాలి, పరమాత్మ చూస్తే సరిపోతుందా, ఆయన చేతుల్లోకి వెళ్ళాలి, చేతుల్లోకి వెళితే సరిపోతుందా, ఆయన పెదవుల దగ్గర చేరాలి, పెదవుల దగ్గర చేరితే సరిపోతుందా, ఆయన నోటిలోకి వెళ్ళాలి, నోటిలోకి వెళితే సరిపోతుందా, గొంతుని దాటాలి, ఆ లోపలికి వెళ్ళినటువంటి అనుభూతిని క్షీరము అనుభవించాలి. ఇప్పుడు ఒక చుక్క లోపలికి వెళుతుందంటే మనం అనుభవిస్తూ ఆహారం తీసుకుంటే పరమాత్మ ఎంత గొప్పవాడో తెలుస్తుంది, అనుభవిస్తూ నీటిని త్రాగితే పరమాత్మ వైభవం ఏంటో తెలుస్తుంది. మనం ఏదో ఆకృతగా ఆ బాగా తినడం అలవాటైపోయి అన్నం తినడంలో విశేషం తెలుసుకోలేకపోతున్నాం, నీళ్లు త్రాగడంలో విశేషం తెలుసుకోలేకపోతున్నాం. ఈ నీళ్లు కనుక పొరపాటును ఏదో ధ్యాసలో ఉండి కాస్త అటు ఇటుగా అయ్యి అన్నం వెళ్ళే మార్గంలో కనుక కొద్దిగా కలిసింది అనుకోండి, మనకు పొలమారిపోతుంది. ఆ పొలమారితే ఎంత ఇబ్బంది వస్తుందంటే కళ్ళంటే నీళ్లు కూడా వచ్చేస్తాయి. పొరపాటు ఏది ఒక క్షణం ఏమరపాటు కలుగుతోంది, భోజనం స్వీకరిస్తూ నీళ్లు తీసుకునే సమయంలో కొద్దిపాటి మనలో కలిగినటువంటి ఏమరపాటు కొద్దిగా మనకి ఎంత ఇబ్బందిని కలిగింపజేస్తుందంటే కళ్ళంటే నీళ్లు వచ్చేస్తాయి, గొంతంత మండిపోతుంది, ఇంత ఇబ్బంది కలుగుతుంది. మరి పరమాత్మ ఎంత వైభవంగా ఒక వ్యవస్థ పెట్టాడు, ఎంత వ్యవస్థ ఏర్పాటు చేశాడు ఇక్కడ నారాయణుడు. ఇప్పుడు ఈ చేతిలోకి వెళ్ళాలి, కంటితో చూస్తేనే కదా చేతి దాకా వెళ్తాడు, చేతి దాకా తీసుకోవాలంటే కాళ్ళు నడవాలి కదా, ఇప్పుడు కాళ్ళు ఎక్కడిదాకా పరమాత్మనే, పరమాత్మను నడిపించే కదా పాలు. చూడండి, మనలో ఆవేదన కలిగితే జడము కూడా పరమాత్మను నడిపిస్తుంది, జడము కూడా పరమాత్మను నడిపిస్తుంది. మనం చూడలేదా మన ఆశ్రమంలో బాబుజీ మహారాజు వారు అక్కడ వశిష్ఠాశ్రమం దగ్గర ఒక బండ, మన కాళక్క గారి ఇంటి దగ్గర, మన రామం గారు కాళక్క గారు వాళ్ళ ఇంటి దగ్గర బండది. ఇప్పటికి కూడా వశిష్ఠాశ్రమం ఎదురుగా ఆ బండ ఎంత అదృష్టం చేసుకుందండి. మనందరం చలనం కలిగి గురుదేవుల్ని ఆశ్రయించి మనం ప్రయాణం చేసి పెడుతున్నాం. మార్గ మధ్యంలో వెళ్ళాలనుకున్న ప్రయాణం ఏదో ఫోన్ వచ్చేసి మళ్ళీ వెనక్కి రావచ్చు దాకా. అక్కడ దాకా చేరిన తర్వాత ఎవరో కలిసి ఇప్పుడే బాబుజీ లోపలికి వెళ్ళారండి అని అనొచ్చుగాక, అయ్యో మధ్యలో ఒక ఎవరో సైంధవుడి దాకా ఒకటి తగిలాడండి, లేకపోతే ఒక పావుగంట ముందే వచ్చేద్దును అనుకున్న రోజులు లేవా? ఒకసారి వెనక తిరిగి ఆలోచించండి, మనకు అప్పటిదాకా కూడా అక్కర్లేదు, మన మాతాజీ వారి దగ్గర మనకు దొరుకుతున్నాయి కదా. అయ్యో ఇప్పుడు వచ్చారా, ఇప్పటిదాకా అమ్మ ఇక్కడే కూర్చున్నారండి, ఇప్పుడే వెళ్ళారు పైకంట, మధ్యలో సైంధవుడి దాకా తగిలాడండి, గేటు దగ్గర తగిలాడండి. నాకు మనం అనేస్తాం గేటు దగ్గర తగిలాడండి, పనికి మాలిన పని కాకపోతే ఏ ముచ్చట ఉపయోగపడేది కూడా కాదది. మళ్ళీను ఏదో వ్యవహారం ఇక మొదలెట్టేసాడు బయట వ్యాపకం, ఒక అరగంట అక్కడే ఆగిపోయాం. ఇప్పుడు అరగంట ఏం చేసింది మనల్ని? భగవద్ దర్శనానికి మనల్ని దూరం చేసింది. మనకు ప్రాప్తం లేకపోతే గేటు దాకా వెళ్ళినా మనం చూడలేం, మనకు ప్రాప్తం లేకపోతే వాకిలి దాకా వెళ్ళినా మనం చూడలేం. ప్రాప్తం ఉన్నది దేనికైనా, మరి అక్కడ ఆ స్వామివారు ఆ వేంచేసినటువంటి సింహాసనం, అది రాతి సింహాసనం, చక్కగా ఒక బండండి. జన్మకు చూస్తే బండ, కానీ ఎంత వైభవం అండి, రాతికి ఎంత వైభవం ఇచ్చారు గురుదేవులు. మరి అక్కడికి వచ్చి ఎంతోమందితో అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చి స్వామివారు చక్కగా ఆసీనులయ్యి ఎంతోమందికి బోధన అనుగ్రహించినటువంటి ప్రదేశం అది. మరి ఇప్పుడు రాయిగా ఉండి ఆ రాయి పొందలేదేమిటి, మనిషిగా ఉండి మనం పొందింది ఏమిటి? ఒకసారి ఆలోచిస్తే ఆ జడం కంటే మనం తక్కువేగా. ఒకసారి ఆలోచిస్తే నేను చైతన్యంతో ఉన్నాను, నేను విర్రవీగిపోతున్నాను, నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ధనం ఉంది, నేను గొప్ప కులంలో పుట్టాను, ఇవన్నీ మనకున్నాయి. కానీ ఆ రాతిది ఏ కులం, ఆ రాతి ఏం సంపాదించుకుంది అంటే దానికి తెలిసినటువంటి పూజ ఏదో చేసింది అది. అది గురుదేవుణ్ణి చేరడానికి ఏ తపన పడాలో, ఎన్ని యుగాలు చెదురు చూసిందో, ఆ తపస్సును ఎరగగలిగినటువంటి మహాత్ములు గురుదేవులు కనుక వారు దానికి అటువంటి ఆశ్రయాన్ని అనుగ్రహించారు. అటువంటి ఆశీర్వచనం గురుదేవులు అనుగ్రహించారు. ఆ రాతి కూడా అక్కడ కూర్చొని ఎన్నో రోజులు అక్కడ స్వామి బోధన అనుగ్రహించిన సంఘటన. మరి ఇప్పుడు చూడండి, ఏమైనా జడమైతే దాని వైభవానికి ఏమైనా తక్కువ? మా గురువుగారు చెప్తూ ఉండేవారు, మీరు నిరంతరం కొట్టి, ఇప్పుడు చూడండి గంట, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గంట, హారతి ఇచ్చినప్పుడు గంట, ఆఖరికి పూజ అయిపోయిన తర్వాత మనం వదిలిపెట్టేది గంటనే, అక్కడే పెట్టేసి వస్తాం. అప్పుడు స్వామి అనేవారు మా గురువుగారు, ఏమయ్యా ఆ గంట ఎంత పుణ్యం చేసుకుందో, ఏకాంతంలో రాముడితో ఏం మాట్లాడుతుందో ఆ గంట, ఆ గంట రాధాకృష్ణంతో ఏం మాట్లాడుకుంటుందోనే, ఎంత అదృష్టం దాన్ని, ఎన్ని రహస్యాలు వాళ్ళిద్దరు పంచుకుంటున్నారో. జడంగా ఉండేది పోగొట్టుకుంది ఏమిటి, చైతన్యంతో ఉండి నువ్వు ఉద్ధరించింది. ఒకసారి ఆలోచిస్తే అందుకని మహాత్ముల సన్నిధిలో జడానికి కూడా ఒక వైభవం ఉంటుందండి. వారు దేని తాకినా అందులో ఒక తపస్సు ఉంటేనే వారు దాన్ని స్వీకరిస్తారు. వారి చేతిలో ఏ విధమైన పరికరంగా మారినా అది ఒక అద్భుతమైనటువంటి తపస్సు చేసి ఉంటేనే ఆ స్థితిని పొందుతుంది. ఏది? భగవంతుని చేతిలో మొరడి పొందినట్టుగా, ఆ వంశీ వేణు చక్కగా స్వామిని ఆశ్రయించినట్టుగా, అలాగే ఇక్కడ కూడా ఆ పాలు అనుకున్నాయట. ఇప్పుడు యశోదమ్మ పనిలో ఉంది కదా, కృష్ణుడికి పాలు ఇవ్వదు ఆవిడే, అది అక్కడ పెట్టాను త్రాగు అంటుంది. ఈ రోజున మా జన్మ ధన్యమైంది, చక్కగా కృష్ణుడు మా దగ్గరికి వస్తాడు, చేతిలోకి తీసుకుంటాడు, పదవుల దగ్గర పట్టుకుంటాడు, నోట్లోకి తీసుకుంటాడు, ఆ గొంతును చక్కగా దాటుతాము, అక్కడ క్రిందికి జారిపోయి ఆ పొట్టలో తిరుగుతాము. ఇప్పుడు ఆయన పొట్టలో ఏమున్నాయండి, 7 7 14 బోనాలు ఉన్నాయి. ఏమండి ఎంత పుణ్యం చేస్తే 14 బోనాలు తిరగలం మనం? గుర్తుంటూ ప్రదక్షిణం చేస్తేనో, అరుణాచలం ప్రదక్షిణం చేస్తేనో, లేకపోతే ఇంకేదో ప్రదక్షిణం చేస్తేనో, నేను అరుణాచల గిరి ప్రదక్షిణ చేశానో అని ఏదో మనం అందరం పుణ్యాత్ములు అయినట్టుగా, వెళ్ళలేనందరూ పాపాత్ములు అయినట్టుగా మనం ప్రచారం చేసేస్తుంటాం. అన్ని ప్రదక్షిణల కంటే గొప్పది ఏంటంటే నీలోకి నీ ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ. బయట ప్రపంచంలో ప్రదక్షిణలు అన్నీ చేసేస్తాం, కానీ మనలో మన ప్రదక్షిణ పూర్తయితే ఇక మళ్ళీ రావాల్సినటువంటి అవసరం లేకుండా చేస్తారు గురుదేవుడు. అందువలన ఇంత అదృష్టం మనం పొందబోతున్నాం కదా అని పాలనుకున్నాయి. కానీ ఇప్పుడు యశోదమ్మ ఏం చేసింది, ఆ పాలకి ఆ అవకాశం ఇవ్వకుండా తనే పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు సరిస్తున్నాయి. ఇచ్చేస్తుంటే ఈ పాలనుకున్నాయట, ఈరోజు కూడా భగవంతుడు మమ్మల్ని స్వీకరించలేదు కదా, ఈ జన్మ మాకు అవసరమా అని అలా పొంగి 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 పొయ్యిలో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాయట. పొయ్యిలోకి పడిపోతాయి కదా, పాలు పొంగితే ఏమవుతాయి, పొయ్యి పాలైపోతాయి, మంట మీద పడిపోతాయి. అంటే ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధపడ్డాయండి పాలు. అంటే అక్కడ ఏం చెప్పారు, భగవంతుడికి కానటువంటి బ్రతుకు ఎందుకు, మనం భగవంతుడికి చెందకపోతే దేహం ఉన్నందుకు దేనికో దానికి ఉపయోగపడాలి. స్వామి నీ సేవలో నేను ఇంకా చేయవలసిందేమైనా ఉంటే ఈ దేహాన్ని నిలబెట్టు, లేదు ఇక పని పూర్తయింది నాలోకి వచ్చే అవకాశం ఈ రోజున నీకు కలిగిందంటావా, తీసుకెళ్ళిపో. మలయాళ స్వామి వారు అదే చెప్పారు గోకర్ణంలో, పెద్ద పులి ఎదురుగా వస్తే నేను వచ్చిన పని పూర్తయిపోయింది అనుకుంటే నన్ను తీసుకెళ్ళిపో. ఎంత విశాలమైనటువంటి హృదయం అండి మహాత్ముడి. ఆయన కాశీ మొదలైనటువంటి క్షేత్రాలు వెళితే పిండ ప్రదానం చేయించడానికి అక్కడ ఉండే అర్చకులు అందరూ స్వామివారిని చుట్టుముట్టారండి. మలయాళ స్వామి వారు ఆయన అన్నారు, ఇదేమిటో మీరందరూ నన్ను చుట్టుముట్టారు ఏమిటి అన్నారు. మేము పిండ ప్రదానం చేయిస్తామండి. పిండ ప్రదానం అంటే ఏమిటని అడిగారు స్వామి వారు. ఏం లేదు స్వామి, మీ పూర్వీకులు ఉంటారు కదా, మీ తాతలు మీ ముత్తాతలు ఎవరైనా ఒకవేళ గతించి ఉంటే మీ తండ్రులు వీళ్ళందరి గోత్రనామాలు చెప్పి ఇక్కడ వాళ్ళకు ఉద్భగతులు కలిగే విధంగా సంకల్పం చెప్పి మేము ఇక్కడ వాళ్ళ చేత తిలతర్పణాదులు విడిపిస్తూ ఉంటాం, అలా ఏమైనా మీకు చేయాల్సింది ఉందేమో మీరేమైనా చేయించుకుంటారేమోనని వచ్చారట. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, ఒక యోగికి ఒక మహాత్ములకి నాది అంటూ ప్రత్యేకంగా కుటుంబమే ఉండదయ్యా, విశ్వమంతా నా కుటుంబమే. ఎందుకంటే విశ్వమంతా నా తండ్రి నారాయణుడివి, నా భగవంతుడు ఈశ్వరుడివి, నా వీళ్ళందరూ కూడా నా కుటుంబీకులే. అయితే నేను సంకల్పం చేస్తున్నాను, ఎవరైతే ఇదిగో ఇప్పటి వరకు ఇక రాబోయేటువంటి తరాలలో ఎవరైతే సరిగా పిండ ప్రదానాదులు నిర్వర్తించక, ఎవరైతే శ్రద్ధతో శ్రాద్ధాకర్మలు నిర్వర్తించకుండా ఏటి ఎవరైతే రౌరవాది నరకాలలో స్థితిని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ నా తపస్సు ద్వారా ఉత్తీర్ణులయ్యే విధంగా వాళ్ళందరి తరఫున నేను తర్పణ విడుస్తున్నాను అన్నాడండి మలయాళ స్వామి వారు. ఎంత విశాలమైనటువంటి దృష్టి చూడండి. అందుకే ఉదార చరితానాం వసుదైక కుటుంబం. మనకి ఉదారమైనటువంటి దృష్టి ఉండాలి, ఉదారమైనటువంటి హృదయం కావాలి. ఉదారమైన హృదయం అయితే వసుదేవుడు ఎక్కడో ప్రత్యేకించి ద్వారకలోనే ఇంకెక్కడో లేడని, ఆ ఉదారమైనటువంటి బుద్ధి ఎవరికి ఉందో, ఉదారమైనటువంటి హృదయం ఎవరికి ఉందో వారి హృదయంలో ఉంటాడు భగవంతుడు. చెక్కర ఈశుండు చిక్కుగాక. ఎవరికి చిక్కుతాడు, ఎవరైతే నిజమైనటువంటి భక్తితో ఉంటారో, నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారో, శుద్ధ సంకల్పం కలిగి ఉంటారో, నిష్కామమైనటువంటి కర్మ చేస్తారో, సత్వగుణ ప్రధానులై ఉంటారో, అటువంటి వారి హృదయానికి భగవంతుడు చిక్కుతాడు. కాబట్టి అక్కడ స్వామి వారికి కాకపోతే మా జన్మ ఎందుకు, క్షీరం అనుకొని ఆ క్షీరము అగ్నిలో దూకడానికి వెళ్ళిందంటే ఇక మాకు ఈ జన్మ ఎందుకు, ఈరోజు కూడా మా కోరిక నెరవేరేట్టుగా కనిపించలేదు అనుకున్నటువంటి అవకాశం దగ్గరికి వచ్చి ఈ కాస్త దూరంలోనే భగవంతుడికి మేము దూరమైపోయామే, ఇక ఈ జన్మ ఎందుకు అనుకున్నాయటండి పాలు. ఎప్పుడైతే అగ్నిలో దూకడానికి సిద్ధంగా పాలు వెళ్ళిపోయాయో ఈ యశోదమ్మ చూసి స్తన్యమిస్తున్న పిల్లాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు తాను ఆ పాలు దించడానికి, పొయ్యి మీద ఉన్న పాలు దించడానికి వెళ్ళిందండి. భగవంతుడు ఎంత లీల చేస్తాడో భాగవతంలో చెప్పాడు. మనం అనుకుంటాం ఈ రోజున నేను భాగవతానికి రాలేదు కనుక నాకు 10,000 మిగిలినాయి. భగవంతుడు అనుకుంటాడు, అదే భాగవతానికి వచ్చి ఉంటే నేను 100,000 రూపాయలు లాభం చూపించేవాడినా మోక్షాన్ని, నువ్వు 10,000 కోసం వెళ్ళిపోయావు కదా నీకు 10,000 కనిపించకుండా ఉండే లాభం ఏమిటో మనం పోగొట్టుకున్నాం. కానీ కనిపిస్తున్న లాభం వెంట పరిగెడుతూ అవ్యయమైనటువంటి ఆనందానికి మనం దూరం అవుతున్నాం. ఇక్కడ మనం తాత్కాలికమైనటువంటి ఉపయోగాన్ని, తాత్కాలికమైన ప్రయోజనాన్ని చూస్తున్నామే కానీ శాశ్వత ప్రయోజనాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు యశోదమ్మ ఏం తెచ్చడానికి వెళ్ళింది, పాలు. ఆ పాలు ఎంత ఉంటాయని మహా ఉంటే పాత్రలో ఓ 2 లీటర్లు ఉంటాయా, 3 లీటర్లు ఉంటాయా, పొయ్యి మీద చిన్న పొయ్యి మీద చాలా తక్కువ మంట మీద పెట్టిందాయ, అంటే చాలా తక్కువ పాలు 2 లీటర్లు ఉంటాయేమో బహుశా. ఈ 2 లీటర్ల పాలు దించడానికి పోతే పరమాత్మ అనుకున్నాడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాకు స్థైర్యం ఇస్తూ నన్ను మించిందేదో బయట ఉందని వెతకడానికి వెళుతున్నావు కదమ్మా, 2 లీటర్ల పాల కోసం వెళ్ళావు కనుక 40 లీటర్ల పెరుగు నీకు దొరకకుండా పోవుగాక. 2 లీటర్ల పాలు ఎక్కువ, 40 లీటర్ల పెరుగు ఎక్కువ చెప్పండి. 2 లీటర్ల పాలే కదా ఎక్కువ, అంతే కదా, 2 లీటర్ల పాలు ఎక్కువ కదా, కాదా, 40 లీటర్ల పెరిగి ఎక్కువ. మరి ఏంటండి యశోదమ్మ 2 లీటర్ల కోసం పోయి 40 లీటర్లు పోగొట్టుకుంది? పరమాత్మ చేసే లీలలు అంత త్వరగా అర్థం కావు. మనం అనుకుంటాం కాలర్ ఎగరేసుకొని ఈరోజు నేను 2 లీటర్ల పాలు నిలబెట్టుకోగలిగానని, 40 లీటర్ల పెరుగు పోయిందన్న సంగతి తెలియలేదు, అది తర్వాత తెలుస్తుంది ఆయన. ఆ తెలియడంలో కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే తెలుస్తుంది. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా ఇలా వెళ్ళిపోయావు కదా బయటికి, చూడు నేనేం చేస్తాను అని ఈ స్వామివారు ఏం చేశారు, యశోదమ్మ పొయ్యి మీద పాలు దించి వచ్చే లోపల ఈయన ఎక్కుడు కోపంబున వాడి రాతం దది మత్తుంబంబు ఓగొట్టి. మామూలుగా కొండని పగలగట్టడంలో 2 లక్షణాలు ఉన్నాయి. 1, ఇక్కడ ఉండి దూరంగా ఉన్న కొండని కొట్టడం. 2, నేను దగ్గరకు వెళ్ళి కొండని కొట్టడం. 2 లక్షణాలు. పరమాత్మ ఇక్కడ ఉండి కొండని కొట్టలేదు. ఆయన ఏం చేశాడు, ఆ కుండ దగ్గర దాకా వెళ్ళి రాయి తీసుకొని కుండని పగలగొట్టాడు. ఇప్పుడు ఈ కుండలో ఉన్న పెరుగంతా ఏమైంది, బయటకు ఇలా బాగా వ్యాపించిపోయింది. పెరుగంతా వ్యాపించి ఉండి అది బాగా ఆవిడ గడ్డ పెరుగు అయితే ఒకే చోట ఉండునేమో, కాస్త చిలికింది కదా, కదిలింది. కదిలేటప్పటికీ అది వ్యాపించింది. ఈ వ్యాపించినటువంటి పెరుగంతా వ్యాపిస్తే వెన్న మాత్రం కదలకుండా అక్కడే. ఇప్పుడు ఈ పరమాత్మ ఏం చేశాడు, ఇప్పుడు పెరుగుకుండా పగలగొట్టాను, మా అమ్మ వస్తే నా వీపు పగలగొడుతుంది, ఇప్పుడు మా అమ్మ వచ్చే లోపల నేను బయటికి వెళ్ళిపోవాలి. మరి బయటికి వెళ్ళిపోతే ఆకలి కాదా? ఇప్పుడు చూడండి, ఏదైనా పొరపాటు పని చేసామంటే చిన్నప్పుడు ఇంట్లో తెలియకుండా ఏదైనా పొరపాటు పని చేస్తే ఏం చేసేవారంటే పిల్లలు, ఈ జేబులో కాసిన శనగపప్పు, ఈ జేబులో కాసిన ఇంకేవో మరమరాలు, ఈ బాగా 2 పక్క జేబుల్లో నింపుకొని బయటికి పరిగెత్తేవాడు. ఎందుకని, వీడు 9 దాకా ఇంట్లోకి రానివ్వరు, ఈ లోపల తినడానికి దానా కావాలి, పొట్టు ఊరుకోదు కదా వీడు బయటికి పోయినంత మాత్రాన, కాబట్టి తిండి కావాలి. అందుకని పరమాత్మ ఏం చేశాడు, ఇప్పుడు మా అమ్మ నాకు మీ పగలగొడుతుంది, పైగా ఇంట్లోకి రానివ్వరు. అందుకని నేనేం చేయాలి, చిన్నగా తీసుకోవాల్సింది తీసుకోవాలి, ముందు కడుపు నిండాలి కదా, ఎవరికి ముందు పక్కింటికి పరిగెత్తాలన్న ఓపిక కావాలి కదా. అందుకని ఏం చేశాడు, వెన్నని ఈ 2 చేతులతో పట్టుకున్నాడు. బాలానాం రోదనం బలం, పిల్లలకి బాగా బలం ఏంటంటే ఏడుపడి ఏడ్చి సాధిస్తారు. వాళ్ళకి ఏడ్చారనుకోండి, అప్పటిదాకా తండ్రిలా వేలు చూపెట్టినవాడు కూడా కాస్త 2 కన్నీటి బొట్టు కాచగానే కూడా, నాయన నువ్వు ఏడవకరా, కావాల్సినవన్నీ కొనిస్తానే, ఆపే ఆపే, ఏం కావాలి నీకు, ఐస్ క్రీమ్ కావాలా అని అడుగుతాడు. అసలు వాడు అడిగింది 5 రూపాయలు చాకి. ఇప్పుడు వీడు ఏడ్చేటప్పటికి అంటాడు, ఒరే 50 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిస్తారు ఆపరా. వాడు ఇప్పుడు ఏడ్చింది 5 రూపాయల చాక్లెట్ కోసం. వాడేమనుకుంటాడు, నా ఏడు ఫలించి 5 రూపాయల చాక్లెట్ కోసం ఏడిస్తే 50 రూపాయల ఐస్ క్రీమ్ వస్తుందండి, వెంటనే వాడు ఆపేస్తాడు. అలాగే బాలానా రోదనం బలం, పిల్లవాడికి ఏడుపు చాలా బలం. అందుకని కృష్ణ ఏం చేశాడు, ముందుగానే ఏడవడం మొదలెట్టాడు. కానీ వెన్న తీసుకోవడం మాత్రం ఆపలేదు. ఈ చేతితో వెన్న, ఈ చేతితో వెన్న తీసుకున్నాడు. తీసుకున్నాడే కానీ ఇప్పుడు ఉంటే దెబ్బలు పడతాయి. ఏదైనా అండి, పని జరిగిపోయి కాసేపు అయిన తర్వాత మనిషిలో ఉప్పు రోషం తగ్గుతుందండి, వేడి తగ్గుతుంది. పిల్లాడు కప్పు పగలగొట్టి అక్కడే నించున్నాడు అనుకోండి, వాడి వీపు 4 గింతలు పగులుతుంది. కప్పు పగిలిపోయిన తర్వాత 1 గంట తర్వాత కనపడ్డాడు అనుకోండి, 1 దెబ్బతో పోతుంది. ఎందుకంటే ఈ లోపల వేడి చల్లారిపోతుంది తల్లికి. అందుకని కృష్ణయ్య అనుకున్నాడు, ఇప్పుడు పెరుగు పగలగొట్టి ఇక్కడే ఉన్నానంటే కొండ పగిలిపోయింది కాక నా వీపు చిండేదాకా కొడుతుంది. ఇప్పుడు కాసేపు మా అమ్మ కనబడకూడదు అంటే ఏం చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే ఇదిగో ఈ పెరుగులోనే ఇలా తిరిగాడు అండి పరమాత్మ. దగ్గర దాకా వెళ్ళాడు కొండ దాకా, వెళ్ళిన పరమాత్మ బయటికి రావాలి. బయటికి రావడానికి పెరుగంతా వ్యాపించి ఉంది కదా, ఈ పెరుగులో కాళ్ళు వేసుకుంటూ వస్తున్నాడండి కృష్ణయ్య. పెరుగులో కాళ్ళు ముద్రలు, మనం స్నానం చేసి రాగానే బయటకు వస్తే మన పాదముద్రలు కనబడతాయా లేదా బండల మీద, అక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ మీద మన కాలిముద్రలు కనబడతాయి కదా. అలాగే ఈ నారాయణుడు ఆ పెరుగులో అడుగులు వేస్తూ వస్తుంటే ఈ అడుగులు ముద్రలు బయటికి కనబడుతున్నాయి. ఇలా పరిగెడుతూ వెళ్ళిపోయాడు, ఏది కనిపించలేదు. వెంటనే యశోదమ్మ పొయ్యి మీద పాలు తీర్చి ఇక్కడికి వచ్చేసింది. పగిలిపోయిన పెరుగు కొండను చూసింది, తొంటరి కొడుకు అని నేను గ్రహించింది, లోపల నవ్వుకుంది. కొడుకు కోసం చూస్తే ఆ కొంటి కృష్ణుడు కంటికి కనిపించలేదు. కొంతమంది తల్లుల మనస్సు ఎలా ఉంటుందండి, ఆ తప్పు చేసి దొరకకపోతే కొంతమందికి బాధ. తప్పు చేసిన వాడు చేశావు కదా, ఓ తప్పని ఒప్పుకుంటే ఏం పోయింది కనుక అని కొంతమంది తల్లులు ఆలోచిస్తారు. కొంతమందికి కోపము ఆ క్షణమే వస్తుంది, తరువాత కనుమరుగైపోతుంది. రకరకాల మనస్తత్వాలు ఉంటాయి భక్తులు మనకు కూడా. అలాగే యశోదమేమనుకుంటుంది, విరిగిపోతే పోయింది, ఈ పిల్లాడు వెళ్ళిపోయాడో కనపడలేదే అని లోపల కొద్దిగా ఆరాటపడుతూ వెంటనే ఆవిడే బయటికి. ఏమి భగవంతుడిని పట్టించాయి ఇప్పుడు యశోదమ్మ కంటే బాధ. అందుకనే మీకు మొన్న ఒకరోజు చెప్పాను, అందరి ఇళ్లలో లోపలికి పాదాలుంటే యశోదమ్మ ఇంట్లో బయటికి పాదాలు ఉంటాయని కృష్ణాష్టమి రోజు. ఎందుకంటే ఆవిడ అందరికీ భగవంతుడిని ఇస్తుంది. మనది స్వార్థభక్తి, యశోదమ్మది నిస్వార్థభక్తి. మనమేమనుకుంటాం, కృష్ణుడు నా ఇంట్లోకే రావాలి, నా ఇంట్లోకే రావాలి. కానీ యశోదమ్మ ఏమిటి, వెళ్ళరా వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు కనుక నా అందరికీ పోయినవాడు నా ఇంటికి రావా. ఆవిడ విశ్వాసం చూడండి, అందరికి పోయినవాడు నా ఇంటికి రావా, అది విశ్వాసం. నా ఇంటికి రాకుండా ఇంకెక్కడికైనా పోతాడేమో, అది అవిశ్వాసం. విశ్వాసభక్తి ఏమో యశోదమ్మది, అవిశ్వాసభక్తి మనది. ఇందరిని ఉద్ధరించిన వాడికి నన్ను అక్కడిని లోటు చేస్తావా, నేను కూడా ఒకడిని ఉన్నాను. ఆరయ్యను చంతన పుత్రిపై, విదురుపై, అక్రూరుపై, కుబ్జపై. ఇది మనకి భాగవతంలో చెప్పినటువంటి మహత్తరమైనటువంటి పద్యాలు అన్నమాట. అవన్నీ కూడా అంతమందిని ఉద్ధరించిన వాడివి నన్ను ఉద్ధరించవా అనే విశ్వాసం ఆరూఢం అయితే ఎక్కడికి పోతాడండి భగవంతుడు. ఇప్పుడు భగవంతుడిని పట్టుకోవడానికి ఏమిటి ఆధారం అంటే శరణాలు, ఆయన పాదాలు. ఆ పాదాల వైపు చూస్తూ ఈవిడ ఏది పరమాత్మ ఆచూకీ కోసం పెడుతుంది. ఈ తడి అడుగులు వెంటబడి పెడుతూ పెడుతూ ఆ తడి అడుగులు ఎక్కడ కనిపించాయి, ఒక ఇంట్లోకి వెళ్ళాయండి. ఆ అడుగులు ఇంట్లోకి పెడితే ఆ ఇంటి లోపల ఏం చేస్తున్నాడు ఈయన, వికచ కమలనయన వేదక ఇంటిలో వెలయ రోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టి మీద ఉన్న వెన్న నుకుసు ఒక కోటి పాలు చేయుచున్న బాలు గనియన్. ఇక్కడ పారిపోయిన కృష్ణయ్య వేరొక ఇంట్లో కనిపించాడు. చాలా కోపంగా ఉన్నాడంటే ఆయన కూడా, పిల్లాడు కూడా కాస్త రోషంతో కనపడుతున్నాడు. ఒక రోలు బాగా బలవంతాన తిరిగేశాడంటే, మీరు బృందావనం పోతే అక్కడ ఉలూకల బంధనం జరిగినటువంటి ప్రదేశం ఉందండి, ఆ రోలు ఉంది, ఆ చెట్టు ఉంది. మీరు బృందావనం పెడితే అక్కడ 84 స్తంభాలు ఉంటాయండి దగ్గర. ఆ 84 స్తంభాల చుట్టూ తిరిగితే మనం ఈ 84 లక్షల దేవరాశుల్లోకి రావాల్సిన అవకాశం ఉండదు, బృందావనంలో అవకాశం ఉంది. ఈ 84 స్తంభాల చుట్టూ ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో బృందావనంలో, వారికి మళ్ళీ ఈ 84 లక్షల దేవరాశుల్లోకి జన్మంలోకి వచ్చే అవకాశం ఉండదు. అక్కడి నుంచి మన స్వామివారు ఉలూకల బంధనం జరిగినటువంటి ఆ రోడ్డుకి యశోదమ్మ కట్టినటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళచ్చు, ఇప్పుడే కూడా మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ స్వామివారు ఈ రోలుని తిరగవేశాడు, రోటి పైన తానెక్కాడు. ఈ ఉట్టి మీద ఉన్నటువంటి వెన్న తీస్తున్నాడు కుండని, కోతికి పెడుతున్నాడు. యశోదమ్మ వచ్చేటప్పటికి ఆయన చేస్తున్నటువంటి పని ఇది, ఇలా కనపడ్డాడు. కనిచేతం శలగోల పట్టి కొనుచు కానిమ్ము కానిమ్ము రా తనయా, ఎవరి ఎందు చిక్కువడదు ఏ దండనమ్మునగా, ఏ వినివారంపును పొందలేగలకు ఏ విభ్రాంతి చెందవు, మున్నెన్నియో ఈవిటు నన్ను వైపొనవి ఏదై రీతి సిద్ధించునే. కృష్ణుణ్ణి చూచి యశోదమ్మ చేతిలో బెత్తం పట్టుకుందట. ఈ బెత్తం పట్టుకొని కొడుకునట్టుందట, కన్నయ్యా నువ్వు ఇంతవరకు ఎవరి చేతికి చిక్కలేదని. ఈయనకి ఎంత ధైర్యం అంటే ఎవరి చేతికి చిక్కలేదంటే ఇంతవరకు పరమాత్మ చిక్కడు సిరి కౌగిటిలో అది కూడా చెప్తాడు భాగవతంలో. ఇంతవరకు ఎవరు నిన్ను శిక్షించలేదని, ఇంతవరకు ఎవరు నిన్ను అడ్డుకోలేదని, ఎవరు నిన్ను భయపెట్టరని, నీకు బుద్ధిగా అదురు బెదురు లేకుండా పోయినాయిగా. అందుకే కదా నా మాట లక్ష్య పెట్టడం లేదు, కానీ కానీ ఇవాళ ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని యశోదమ్మ ఒక చేతిలో ఒక బెత్తం కర్ర లాంటిది ఒకటి పట్టుకొని కృష్ణయ్య వైపుని ఇలా చూపిస్తూ మాట్లాడుకుందాడు. ఇలా కృష్ణుడిని అదిలిస్తున్నటువంటి యశోదాదేవి కొడుకు దుడుకుతనాన్ని తలుచుకొని తనలో ఈ విధంగా అనుకుంటున్నాడు, అసలు ఎప్పుడూ మా పిల్లాడిని ఇలా నేను చూడలేదు. మా పిల్లాడి దగ్గర ఇంతమంది వచ్చి గోపికలు చెప్పారు కదా ఇంతకు ముందరే, అదంతా నిజమేనా అని ఒకసారి ఆవిడ మనస్సులో వెనక జరిగిన సంఘటనలన్నీ తలపుకొచ్చాయి. పైగా ఏ పిల్లాడు ఆ పిల్లాడైనా అని కాస్త ఆవిడ ఏది అనుకోని సంఘటన జరిగినప్పుడు మన హృదయం ఎలాగైతే చిత్తము విభ్రాంతికి గురవుతుందో యశోదమ్మ కూడా అలా రెండు రకాలుగా ఆలోచించింది. బాలుండీతడని భావింతునందున ఏ పెద్దలనునే అరీత్రమంబు. ఈ పిల్లాడు చాలా చిన్నపిల్లాడు కదా, బుద్ధి చెప్తాం, మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేద్దామని దండించడానికి వెడితే ఆ సమయంలో కృష్ణుడు ఎలా కనబడతాడంటే యశోదమ్మ కంటే ఈవిడికే బుద్ధి చెప్పే పెద్దవాడిలాగా కనబడతాడు. అమ్మా నువ్వు అలా ఉండవే, నేనే చెప్తాను వినమ్మా అని తల్లికే బుద్ధి చెప్పేవాడిలాగా అనిపిస్తాడట. అంటే బుద్ధులకెల్లా బుద్ధి చెప్పి ఏ బుద్ధిలో పరమాత్మ నిలబడితే ఇదిగో ఇందులో ఉండేటువంటి కర్మంతా కూడా రహితమై శుద్ధమైనటువంటి మోక్షస్థితిలో మనం నిలబడగలుగుతామో అటువంటి మాటలు పలికేటువంటి వాడు పరమాత్మ. అందుకే కృష్ణము వాచ ఉండదు భగవద్గీతలో, భగవాన్ వాచ ఉంటుంది. ఎందుకని భగవంతుడు అనే పదానికి అర్థం కృష్ణుడే. అక్కడ అర్జునం వాచ చూస్తాం, సంజయ వాచ చూస్తాం, ధృతరాష్ట్రం వాచ చూస్తాం, కృష్ణము వాచ ఉండదు అక్కడ, భగవాను వాచ ఉంటుంది. ఎందుకని భగవాన్ అనే పదానికి అర్థం కృష్ణయే. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అది భాగవతం చెప్పిందన్నమాట. బాలుండీతడని భావింతునందున ఏ పెద్దరు నేరీ క్రమంబు. పోని వెరవెరంగుడుకునై వెరపింతునందున కలిగి లేకొక్కడు కాని లేడు. పోని ఏదో ఒకటి నయానో భయానో బెదిరించి బుద్ధులు చెప్తామంటే వీడికి భయపెట్టడానికి లేకలేక పుట్టాడాయే, వీడొక్కడేనాయే. వెరపుతో నా బుద్ధి వినిపించునందున తనుదాని ఏ బుద్ధి తప్పకుండు. ఎలాగైనా బుద్ధి చెప్తామనుకుందామా అంటే ఒక్కొక్కసారి ఈ పిల్లాడంత బుద్ధిమంతుడు కనిపించడు లోకంలో. ఉండెడు ఉండే ఇంటలుండెడినందున చొచ్చి చూడనిది ఒక చోటు లేదు. పోని ఉండేదేదో మా ఇంట్లోనే ఉంటాడు, పగలగొట్టే పాత్రలేవో మా ఇంట్లోవే పగలగొడతాడు, తినే పదార్థాలేవో మా ఇంట్లోవే తింటాడనుకుంటే వీడి వెళ్ళని ఇల్లు లేదు, చొరబడినటువంటి గృహం లేదు, తీసుకోనటువంటి పదార్థం లేదు, పగలగొట్టని కుండ లేదు. ఇంత అల్లరి చేసే పిల్లవాడిని ఎలా భరించడం. తన్ను ఎవరైనా తలపోయేవారిని యోజలేదు భీతి ఒకటి ఎరుగడు. చూడండి, తనను ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచన కూడా వీడికి లేదే. భయం అంటూ ఒకటి ఉంటుందని వీడికి తెలియదేమో కదా, ఒకచోట కదలకుండా కుదురుగా కూర్చోడు కదా. పోనీ ఏదో నేను తనమానాన తానుంటే యశోదమ్మను చూసి వెక్కిరిస్తాడట. చూసావా నన్ను పట్టుకోలేకపోయావు అని ఎకసెక్కలు ఆడతాడట. వీడిని పట్టుకొని తగిన శాస్తి చేయడం ఎలాగా అని ఆలోచిస్తూ లాలనమున బహుదోషములు లోలి ప్రాపించు తాడనోపాయంబులని చాలా గుణములు కలుగును బాలురుకును తాడనంబు పత్యంబరయం. చివరికి మరీ గారాబం చేస్తే పిల్లలు చెడిపోతారు. పైగా అప్పుడప్పుడు కాస్త ఒక దెబ్బ తగలిస్తూ ఉండి చాలా మంచి గుణాలు అలవడతాయి. అందుకే మన వాళ్ళు అంటారు ఇది మొక్కై వంగనది మానై వంగుతుందా అని. ఆ వంగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొక్కలా ఉన్నప్పుడే వాడిని సరిచేసే ప్రయత్నం చేయాలి. అది పెద్ద రానైపోయిన తర్వాత నేను దీన్ని సరిచేస్తానంటే అది కుదరదు కదా. ఈ పిల్లాన్ని ఇప్పుడు కనుక సరైన మార్గంలో పెట్టకపోతే రేపు ఇబ్బంది వస్తుంది అని యశోదమ్మ ఈ పిల్లాడికి దండోపాయమే మంచిది, ఒక దెబ్బ తగలిస్తూ ఉండడం మంచిదే అని చేతిలో ఉన్నటువంటి పెద్దము ఝుడిపించి ఒరే ఆగక్కడ అని ఒక పెద్ద కేక వేసింది. ఎప్పుడైతే కృష్ణుడు యశోదమ్మ గొంతు విన్నాడో ఇక పిల్లల్ని వదిలిపెట్టాడు, కోతుల్ని వదిలిపెట్టాడు, వెన్న కుండని వదిలిపెట్టాడు, చేతిలో ఉన్న వెన్న వదిలిపెట్టాడు, మా అమ్మ గొంతు ఎక్కడొస్తుందా అని ఆ వైపుకి చూశాడు. యశోదమ్మ అలా ఉగ్రురాలిరాగా చూస్తూ ఇలా చేతిలో పెద్దాన్ని చూపెట్టి ఇలాగా ఆయన ఎప్పుడైతే కట్టడి చేయడానికి ప్రయత్నం చేసిందో అంత ఎత్తునున్నటువంటి రోలు కూడా గుబిళ్ళను దొరికేశాడు. గజ్జలు గల్లని మోయగ నజ్జలు త్రిపుటలు మాని అతి జవమున యోషి జనములు అగతల్లియు పజ్జంచరుదేరనతడు పరిగిడనది పాం. కాలిగజ్జలు గల్లు గల్లుమని మ్రోగుతుండగా కృష్ణుడు చిందులు తొక్కుతూ మానేశాడే. అంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. కాళీయ పణిమాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః. ఎంత అద్భుతమైన నామం అండి. అక్కడ ఆ కాళీయుడి పడగల మీద నృత్యం చేసేటప్పుడు ఏంటండి సంగీతానికి సంబంధించిన తాళాలన్నీ ఆ పాదాల్లో ధ్వనించాయి. అంటే ఆయన నృత్యం చేసేటప్పుడు అడుగుల కదలికలకి గజ్జలు ధ్వనిస్తూ ఉన్నాయి. ఆ గజ్జలు ఎలా ధ్వనిస్తున్నాయి, సంగీతానికి అనుగుణంగా ధ్వనిస్తున్నాయి. కృష్ణుడు కూడా చక్కగా అడుగులు వేసేటప్పుడు ఆ గజ్జెలు కూడా చాలా చక్కగా శ్రావ్యంగా మ్రోగుతూ ఆనందాన్ని కలిగింపజేస్తున్నాయి. ఇలా స్వామివారు పరిగెడుతూ పరిగెడుతూ చుట్టూ ఉన్నటువంటి గోపికలు చూస్తూ ఉండగా యశోదాదేవి కూడా ఈ పిల్లాడి వెంట పరిగెడుతోంది. ఇలాగా మధ్య మధ్యలో ఆవిడ అలసిపోతుంది, ఆగమని కృష్ణుడిని ఆజ్ఞాపన చేస్తుంది, ఒళ్ళంతా చెమటపడుతుంది, కుప్పంతా సడలిపోతుంది. ఇలా మహాయోగీంద్రులు కూడా మనస్సుల్ని ప్రయోగించి పట్టుకోలేని నారాయణమూర్తిని, ఆ లీలాగోపాలుని పట్టాలనే పట్టుదలతో వెంటబడి తరుమగలిగిన యశోదమ్మ ఎంత అదృష్టవంతురాలో కదా. ఈయన అందరి వెంట పరిగెడుతుంటే ఆయన వెంట పరిగెడితే అదృష్టం యశోదమ్మ కలిగిందని ఎప్పుడు కలుగుతుందండి? దేహధ్యాస వీడితేనే భగవంతుడు వెంట వెళ్ళేటువంటి అదృష్టం కలుగుతుంది. భగవంతుడి వెంట వెళ్ళే అదృష్టం కలగడం అంటే ఏదో శరీరంతో వెళ్ళడం అని కాదండి అక్కడ అర్థం. దేహధ్యాస వీడిపోతేనే భగవంతుడి వైపు ప్రయాణంలో ఉండేటువంటి ఆనందం ఏమిటో మనకు అర్థమవుతుంది. స్తనభారంభున నసి కృషి అసదై జవ్వాడు మద్యంబుతు జనిత స్వేదంబుతో జలత్తబరితో స్రస్తోత్తరీయంబుతో వనజాపేక్షణ కూడవారి తిరిగి వారించుతున్న వాకిటన్ ఘనయోగీంద్ర మనంబులన్ వెనుకొనంగానే నీలారతుని. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి చివర. ఘనయోగీంద్రుల మనంబులన్ అంటే గొప్ప తపస్సు చేసినటువంటి యోగీంద్రుల మనస్సుల్లో కూడా అంత వేగంగా పరమాత్మని పట్టుకోలేకపోయారో, ఎందుకంటే ఎన్నాళ్ళు తపస్సు చేసిన పోగొట్టుకోవడానికి క్షణాల్లో పోగొట్టుకున్నవాడు ఉన్నారు. రామాయణంలో విశ్వామిత్రుడు ఉన్నాడు, ఎన్నాడు తపస్సు చేశాడు, మేనక వచ్చి ఎదురుగా నిలబడగానే పదేళ్ల పాటు మేనక మధ్యలో పడిపోయాడు. సంపాదించుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది, పోగొట్టుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది. సౌబరి బాగా గడ్డాలు మొత్తం తెల్లగా అయిపోయి తన శరీరము నీళ్ళలో చూసుకొని ఆశ్చర్యపోయాడు. తెల్లటి గడ్డ వచ్చేసింది, తెల్లగా చుట్టంతా తెల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ సమయంలో వెళ్ళాడు, నీళ్ళలో తన రూపాన్ని చూసుకున్నాడు, ఇలా చేతిలోకి తీసుకున్నాడు, చేపపిల్ల వచ్చింది, ఇలా వదిలేశాడు. అది చక్కగా తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సౌబరి అనుకున్నాడు, నాకు కూడా పెళ్ళై పిల్లలుంటే ఎంత బాగుందో కదా అనుకున్నాడు. ఇంతకాలం చేసినటువంటి యోగం అంతా ఏమైపోయింది, మళ్ళీ సంసారంలోకి మనసు పోవడానికి ఎంతో సమయం పట్టలేదు. కాబట్టి ఈ మనస్సు చాలా జటిలమైనటువంటిది. మనం ఇక జయించామనుకోవడానికి లేదండి ఇక్కడ. ఇంక మనం జయించేశాం, జితేంద్రులు అయిపోయాం, మనం కట్టెక్కామనుకోవడానికి లేదు. ఎక్కడ మళ్ళీ ఏ రూపంలో ఎక్కడ పడేస్తుందో తెలియదు కనుక చివరి కట్టు ఎక్కేంత వరకు అక్కడ పరీక్షలు ఉంటూనే ఉంటాయి. కట్టెక్కామనేటువంటి నమ్మకం మాత్రం ఎప్పుడూ గర్వాన్ని పొందడానికి వీల్లేదు. ఏ క్షణంలో మళ్ళీ ఎక్కడ పడిపోతాము? మహాత్ములు చెప్తూ ఉంటారు రామకృష్ణానంద స్వామి వారు, ఏది పరమపద సోపాన పటమటండి కోతి దగ్గర ప్రారంభమవుతుందండి. కోతి దగ్గర ప్రారంభమై అన్నీ తిరుగుతూ వెళ్ళి 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 పైన పెద్ద పాము ఉంటుందటండి. ఆ పెద్ద పాము దగ్గర కనుక పందెం వేశాడంటే వాడు మళ్ళీ తిరిగి కింద పడుతూ కోతి దగ్గరకు రావాలి. వీటన్నిటినీ దాటుకుంటూ పోయేటప్పుడు మధ్యలో కొన్ని నిచ్చెన్లు ఉంటాయి, ఆ నిచ్చెల దగ్గర బాగా ఎక్కేస్తాడు, అందరికంటే ముందెక్కేస్తాడు. ఆఖరిగా పెద్ద తల దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ పందెం అక్కడ వేస్తాడు, మళ్ళీ క్రింది దగ్గరికి కోతి దగ్గరికి వచ్చేస్తాడు, మళ్ళీ తిరిగి మొదటి దగ్గర నుంచి ప్రయాణం మొదలవుతాడు. ఎంత వేగంగా పైకి వెళ్ళిపోతాడో మళ్ళీ ఆ పెద్ద పాము నోట్లో పడితే అంతే త్వరగా కిందికి వచ్చేస్తాడు. అందుకని చిట్ట చివర వైకుంఠ ధాముడైన నారాయణమూర్తి ముక్తిధామాన్ని చేరేంత వరకు నేను అందరికంటే ముందున్నాను, అందరికంటే నేనే ఎక్కువ ముందు ఎడుతున్నాను, ఈ గర్వం అనేటువంటిది ఎప్పుడో పెద్ద పులి నోట్లో పడడం అనేది తప్పదు, ఆ పడినటువంటి వాడు మళ్ళీ కోతి దగ్గరకు రానిది తప్పదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాయోగులు కూడా మోసపోయారండి ప్రకృతి యొక్క వైపరీత్యాల దగ్గరో లేకపోతే ప్రకృతిలో ఉండేటువంటి సౌందర్యాల దగ్గరో మోసపోయారు. అంటే జాగ్రత్త ఉండాలి పరమాత్మ దగ్గర. ఎప్పుడైతే ఈవిడ శారీరకమైనటువంటి దేహధ్యాస పోయిందో, ప్రతిదానికి దేహానికి ఎందుకు పెడుతున్నారండి, మూడెందుకు పెడుతున్నారంటే దేహాభిమానమే అన్ని అభిమానాలకు కారణం, దేహాభిమానమే సంసారానికి కూడా కారణం. దేహాభిమానం లేకపోతే సంసారం ఉండడానికి అవకాశమే లేదు. దేహాభిమానం వస్తోంది కనుకనే దానిలో నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. మూలాన్ని కొట్టేస్తే ఆ పక్కన ఉండేటువంటి చిలుగులు పలుగులు ఎలా ఉండవో, ఆ మూలాన్ని కొట్టకపోతే ఈ బయట ఉండేటువంటివి వ్యాపించి ఎలా మనల్ని మార్గాన్ని చేరుకోనివ్వవో, గమ్యస్థానాన్ని చేరుకోనివ్వవో, అలా మనకు అహంకారం అనే మూలం, మమకారం అనేటువంటి మూలం, ఈ ద్వైతం అనేటువంటి మూలం, ద్వంద్వము అనేటువంటి మూలం, ఈ మూలాల్లో పడ్డటువంటి వాడికి, చిక్కుకున్నటువంటి వాడికి సంసారం విస్తరించి ఉంటుంది. వాడెప్పటికీ కూడా పరమాత్మని చేరుకోలేడు. ఎప్పుడైతే దేహాభ్యాస పోతుందో అప్పుడు పరమాత్మ దగ్గరకు వెళ్ళడానికి వీడు అవకాశాన్ని పొందుతున్నాడు. అందుకని ఆ యశోదమ్మ ఎంతటి అదృష్టవంతురాలో శుభయోగిందుడు చెప్తున్నాడు ఇక్కడ పరిచిన్ మహారాజుతో. ఇంతమంది మహాత్ములందరూ పట్టుకోలేని వాడిని ఆవిడ పట్టడానికి ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఎప్పుడైతే యశోదమ్మ పాటు చూశాడో కృష్ణయ్య, మధ్య మధ్యలో వెనక్కి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఏమండి, ఆయన చిక్కాలనుకుంటే మొదట్లోనే చిక్కేవాడు. ఎందుకు చిక్కలేదు యశోదమ్మ కంటే? యశోదమ్మలో నేను పట్టుకోగలను అనేటువంటి ఒక అహం, నాకు కాకపోతే ఎవరికి చిక్కుతాడు అనేటువంటి ఒక మమకారం, అహంకారం, ఈ రెండు కూడా యశోదమ్మలో చేరాయి. ఇంకోటేంటి, చేతిలో ఉన్నటువంటి కర్ర, ఈ కర్ర అనేటువంటిది కర్మ మీద ఉండేటువంటి అభిమానానికి సంకేతం. ప్రతివారు కర్మ చేస్తేమంటారు, నేను కాబట్టి చేశానండి, నేను కాబట్టి ఆ ప్రసాదం అలా చేయగలిగానండి, ఇంకోరైతే ఎవరు అలా చేయలేరు, నేను కాబట్టి స్వామివారి దగ్గర సేవ అలా చేయగలిగానండి, ఇంకోళ్ళు అయితే అలా చేయలేరు. ఇక్కడ సేవలో కూడా నేను అనే అభిమానం వాడు తొంగి చూస్తుంది, నేను అనే అభిమానం ప్రసాదం దగ్గర తొంగి చూస్తుంది. నేను మొన్న పులిహారం చేస్తేనండి ఆఖరికి అడుగు కూడా మిగలేదండి, చివరికి ఇంకా ఉందా ఉందా అని నాలుగో మారు కూడా చేయజాపారండి, నిన్ను ఎవరో చేశారండి పులిహార, అంతా అలాగే ఉండింది, ఇంకా వేసిన పులిహార వెనక్కి ఇచ్చారండి నేను తెలియమని. అక్కడ మళ్ళీ అది సేవే, ప్రసాదం సేవే, కానీ అక్కడ ఏం చొరబడింది, నేను చేశాను, నేను చేశాను కాబట్టి రుచి వచ్చింది, ఫలానా వాడు చేశారు కాబట్టి రుచి లేదు. అక్కడ ఏం చొరబడింది మళ్ళీ, సేవలో కూడా అహంకారాభిమానాలు తొంగి చూస్తున్నాయి. ఇక్కడ యశోదమ్మ పరమాత్మని పట్టడానికి వెళ్ళినా నేను పట్టగలుగుతాను, నాకు కాకపోతే ఎవరికి చిక్కుతాడు, ఈ చేతిలో ఉండేటువంటి అభిమానం, ఆ కర్ర ఎప్పుడైతే ఆవిడ పట్టుకుందో, ఈ కర్ర ఎప్పుడు వదులుతుందా అని చూస్తున్నాడండి పరమాత్మ. దేహాభిమానం ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాడు. మధ్య మధ్యలో వెనక్కి చూస్తున్నాడండి కృష్ణయ్య. వెనక్కి ఎందుకు చూస్తున్నాడండి? యశోదమ్మ ఎక్కడి దాకా వచ్చిందో చూశాడని చూశాడా? మీరు బాగా ఆలోచించండి. నిసత్యనారాయణ విధిసత్యనారాయణ అన్నప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉందా అండి? అంతర్బహిత్య తత్సర్వ వ్యాప్యం నారాయణ స్థిత అన్నప్పుడు యశోదమ్మ ఎక్కడి దాకా వచ్చిందో కృష్ణయ్యకి తెలియదా? ఎందుకని వెనక్కి చూశాడు? కనీసం ఆ దేహాభిమానం, ఈ అహంకారం అప్పటికైనా వదులుతుందా? వదిలితే నేను చేరిపోతాను. ఆయనకండి కలవాలని ఆయన ఆతృత కూడా, మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోతాడండి? ఆయన మాత్రం గోపికలతో అదే అంటాడు, నేను మీ వెంట తిరగడంలో ఒక రహస్యం ఉంది, మీరు లేకపోతే నేను ఉండలేను. అది వాడు గోపికలు కూడా చెప్పారండి చక్కగా, నేను మనం చెప్పుకున్నాం కదా, నీ పాదాన్ని మా హృదయం పైన పెట్టయ్యా. ఏమిటా రెండు లాభాలు అంటే, ఒకటి నీ చరణాలకు స్వాంతం దొరుకుతుంది, రెండు మా హృదయంలో రేగేటువంటి సంసార జ్వాలకు ఉపశమనం దొరుకుతుంది. ఇక్కడ ఇద్దరూ లాభపడతాం, మన ఇద్దరికీ ఉపయోగం ఉంది. అక్కడ అది నీకు లాభమే, నీ మా మెత్తని హృదయాలపై నీ చరణాలు పెడితే అక్కడ నీ పాదాలకు ఉపశమనం దొరుకుతుంది. నీ పాదస్పర్శతో తప్ప ఆరనటువంటి అగ్నులు మా హృదయంలో ఉన్నాయి, అది సంసార బీల లాభాగ్నులారునే హరిసేవామృత వృష్టి లేక, ఆయన యొక్క సేవ అనేటువంటి ఆ వృష్టి అంటే వర్షం, ఆ వర్షం లేకపోతే సంసారమైనటువంటి అగ్ని, తాపత్రయాగ్ని, ఈ అగ్ని ఎలా ఉపశమిస్తుంది? నీరు పడాలి. ఆ నీరు ఏమై ఉండాలి? నారాయణమూర్తి యొక్క సేవ అనేటువంటి వర్షమై ఉండాలి. భగవంతుడి యొక్క సేవ అనే వర్షము చేత సంసారమనే అగ్నిజ్వాలలు ఉపశమిస్తాయి అని చెప్పాడు ప్రహ్లాద కుమారుడు. అలాగే ఇక్కడ మా హృదయంలో అగ్నిజ్వాలలు, తాపత్రయాలు చెలరేగుతున్నాయి కృష్ణ, నీ పాదస్పర్శతో అవి తొలగుతాయి, చక్కగా మా హృదయాలపైన నీ పాదాలు పెట్టు అని గోపికలు కోరుకున్నారు అక్కడ కృష్ణ పరమాత్మ. అలాగే యశోదమ్మ కూడా ఎప్పుడైనా దేహాభిమానం విడుస్తుందా, విడిచిందా, ఆ దృక్కులో ఉండేటువంటి రహస్యం అదే. మాటిమాటికి పరమాత్మ మన వైపు చూసేటప్పుడు మనకు తెలియకుండానే వైద్యం జరిగిపోతుంది. పరమాత్మ యొక్క కనుదృష్టిలో వైద్యం ఉంది, ఆ వైద్యం మనకు తెలియకుండానే జరిగిపోతుంది. మనం చెప్పుకున్నాం కదా, దృష్టి ప్రసార మాత్రేణ బహుళాపన నివారకాయ నమః, స్వామివారి సహస్రనామాల్లో, బాబూజీ వారి సహస్రనామాల్లో ఒక నామం దృష్టి ప్రసార మాత్రేణ, కేవలం కనుచూపు ద్వారా, బహుళాపన నివారకాయ నమః, ఎన్నో గొప్పదైనటువంటి ఆపదల్ని నివారణ చేయగలిగిన నీ దృష్టికి మా నమస్కారం. అటువంటి దయాదృష్టిని మా మీద ప్రసరింపచేయి ప్రభు అని మన పరమసుబ్రహ్మణ్య భాగవతారు గారు వారి స్వామివారి సహస్రనామాల్లో వ్రాసుకున్నారు, అనుభవించి వ్రాసుకున్నారు. అందుకని ఇక్కడ ఆయన దృష్టి కారణమేమిటి, ఆయన దృష్టి పడితే మనలో ఉండే దోషాలు వెళ్ళిపోతూ ఉంటాయి, తెలియకుండానే చికిత్స జరిగిపోతుంది అక్కడ. అందుకని చక్కగా ఎప్పుడైతే ఆవిడ చేతిలో కర్ర పడేసిందో, కర్ర పడేయడంలో అంతరార్థం ఏంటి, కర్తృత్వ భావన లేదు అక్కడ. స్వామి నీ దయ, చిక్కేవాడివి నీవే, పట్టుబడేవాడివి నీవే. నేను పట్టుకున్నానంటే అహంకారం, నువ్వు చిక్కావంటే నీ సౌలభ్యం. చిక్కడంలో సౌలభ్యం ఉందండి, పట్టుకోవడంలో అహంకారం. నేను నా పిల్లల్ని పట్టుకున్నాను అన్నానండి, పట్టుకోవడంలో ఎక్కడ అర్థమేమిటి, వాడి బలం నా బలం ముందర పనిచేయలేదని అర్థం అంతే కదా. కానీ వాడు చిక్కాడని, అయ్యో మా నాన్న నేను పరిగెత్తిస్తున్నానా, మా నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నాడో కదా అని తన శక్తిని కూడా ఉపసంహరించుకొని తన తండ్రికి చిక్కుతాడు పిల్లాడు. అప్పుడు తండ్రి ఏమనుకుంటాడు, పరిగెత్తగలిగి కూడా నన్ను నాకు బరే చిక్కావురా అంటే అప్పుడు అంటాడు, నాన్న నేను పరిగెత్తే నువ్వు అలసిపోతావు కదా, అందువల్ల నీకు అలసట కలగడకుండా ఉండడం కోసం నా వేగాన్ని నేను తగ్గించుకున్నాను. ఇప్పుడు తండ్రికి పిల్లాడి మీద ప్రేమ పెరుగుతుందా పెరగదా, అయ్యయ్యో పిల్లాడా నా కోసం నాకు శ్రమ కలగకూడదని నీ వేగాన్ని తగ్గించుకొని నాకు చిక్కేవా. పరమాత్మ కూడా అలాంటి వాడే, తన వేగాన్ని తగ్గించుకొని మనకు చిక్కేవాడు. చిక్కని వాడు మాత్రం కాదు, పట్టుకోకుండా ఉండడానికి అతడు సాధ్యపడని వాడు కాదు, పట్టుకోబడేవాడే, పట్టుబడేవాడు. పట్టుబడడానికి ఆయన సౌలభ్యం నిదర్శనం. అందుకని ఇక్కడ చక్కగా యశోదమ్మలో ఎప్పుడైతే దేహాభిమానం పోయిందో, కర్తృత్వ భావన పోయిందో, రెండే అభిమానాలండి మానవుడికి, కర్తృత్వ భావన భోక్తృత్వ భావన. ఒకటి కర్మ నేను చేశాను, రెండవది ఇది నేను అనుభవిస్తున్నాను. ఈ రెండు భావనలే వాడి బంధనానికి కారణం. ఈ రెండింటికి కారణం పరమాత్మే అని తెలుసుకున్నాడు అనుకోండి, ఇచ్చింది వాడే, తినిపిస్తుంది వాడే, జీర్ణం చేయిస్తుంది వాడే, ఆఖరికి తనలో కలుపుకునేవాడు కూడా వాడే, ఆయన తప్ప ఇంకొకడు లేడు అని దృఢమైనటువంటి భావన కలిగిందనుకోండి, అది ఆనందానికి దారితీస్తుంది. అలాగే ఎప్పుడైతే యశోదమ్మ చక్కగా ఆవిడికి శరీరంతో ఇలాగ ఏది ఒక బాధ కలిగిందో, దేహధ్యాస వీడిపోయిందో, చేతిలో ఉండేటువంటి ఈ కర్రని కూడా పక్కన పెట్టేసిందో, అప్పుడు స్వామికి జాలి కలిగిందండి. వెంటనే ఏం చేశాడు నారాయణుడు, సంబాధికములు తనకు అడ్డంబైన ఎట్టట్టు సరిపట్ట నీనివాణి. చిన్నపిల్లలండి స్తంభాన్ని ఆధారం చేసుకొని తల్లుల్ని ఆడిస్తారే, తల్లి ఇటు వచ్చి పట్టుకుందామంటే వాడు ఇటుపోవాలని చూస్తాడు, తల్లి ఆ వైపు రావాలని చూస్తే వాడు ఈ వైపు వస్తాడు, ఈ వైపు వద్దామని చూస్తే ఆ వైపు పోతాడు. ఇక ఆ స్తంభానికి వీళ్ళు ఒరే ఆగరా నేను పట్టుకోలేకపోతున్నాను అంటే వాడికి కావలసిన కండిషన్లన్నీ చెప్తాడే. మొట్టమొదటిదేంటి, చిక్కుతాను కానీ కొట్టకూడదు. వాడి మొట్టమొదటి కండిషన్ చిక్కుతాను కానీ కొట్టకూడదు. వాడు నమ్మంటుంది, నేను కొట్టలేరా, ఇదిగో మొన్న కూడా అలాగే చెప్పావు, నమ్మి నీ చేతుల్లోకి వస్తే నాలుగు పీకావు, ఇప్పటికి కూడా వాతావరణం తేలింది, నేను నిన్ను నమ్మడానికి వీల్లేదు, పట్టును నా దగ్గర ఒట్టే అంటే ఆ ఒట్టు కూడా ఎట్లా మళ్ళీ చేయిస్తే పట్టుకులు అవుతుందని భయం, ఈ చెయ్యము ఇక్కడే ఉంటుంది. అప్పుడు అమ్మంటుంది, వరే ఒట్టే ఎట్లా చెయ్యి దాపరా, అమ్మో నిన్ను నమ్మడానికి వెళ్ళి రా, చేపెట్టుకో నువ్వు లాగేసి నాలుగు కొట్టేస్తే అలాగని నమ్మడు, నమ్మకుండా ఉండలేడండి. ఎంత అద్భుతంగా ఉంటుందో భగవంతుడు భాగవత సమాగమం కూడా విడిచిపెట్టనివ్వడు, కానీ వదిలిపెడితే వీడు ఏమైపోతాడో, వదిలిపెట్టాడని మనం అనుకుంటున్నాం కానివ్వండి, వదిలిపెడితే మన గతేమిటో ఒకసారి వదిలితే తెలుస్తుంది. ఒక్కోసారి మనం అనుకుంటాం భగవంతుని నన్ను ఈ మధ్య పట్టించుకోవడం లేదండి, వాడు పట్టించుకోకపోతే నీ పని హరి ఓం తత్సత్. కాస్త కొద్ది గొప్ప పట్టుకున్నావు కాబట్టి నువ్వు ఈ మాత్రం నిలబడగలుగున్నావు, లేకపోతే మన గతే ఏమైపోయి ఉండేదో. కానీ మనకు భగవంతుని మీద విశ్వాసం లేదు, మనమేమంటాం అందరినీ పట్టుకుంటున్నాడే కానీ నన్ను పట్టుకోవడం లేదండి, మన అవిశ్వాసమే ఇక్కడ కారణం. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, ఆ స్తంభానికి ఈ స్తంభానికి ఆవిడేమో అటు, ఈయనేమో ఇటు, ఆవిడ అటు రావాలని చూస్తే ఈయన అడిపోవాలంటాడు, ఈవిడ ఇటు రావాలని చూస్తేనేమో ఆయన అడిపోవాలంటాడు, ఇద్దరి మధ్య ఆటలు జరుగుతున్నాయి. వెంటనే ఇప్పుడు కృష్ణ ఏం చేశాడు, అవకాశం దొరికింది కదా, ఈ తప్పు సైరింప మిక దొంగిలంబోవ అని మునుముట్టు ఏడ్చువాని. ముందుగానే ఏడవడం మొదలెట్టాడు, అమ్మా తెలియక తప్పు చేశాను క్షమించమ్మా అని, ఒకసారి క్షమించు ఇక ముందు దొంగతనం చెయ్యను అని అంటూ కాటుక నిరయంగా కన్నులు నులుచు వెడలు కన్నీటితో వెగచువాడు. మనవాడు అసలే నలుపు, ఈ నలుపు మళ్ళీ ఎక్కడ దృష్టి తగులుతుందో అని కంటికి పెట్టిన కాటుక నలుపు. ఏమండి ఆ కాటుక మళ్ళీ దృష్టి వస్తూ దోషం వస్తుందేమోనని బుక్కన పెట్టిన చుక్క నలుపు. ఇప్పుడు ఈ పరమాత్మ కళ్ళలో నీళ్లు కారుతుంటే ఇలా చెయ్యి నులవడం వల్ల ఇప్పుడు ఈ కాటు కట్టండి కన్నీళ్ళకు కూడా అయ్యిందట. ఇప్పుడు నీళ్ళు ఎలా వస్తున్నాయి, నలుగా వస్తున్నాయి. అసలే మా నాడు నలుపు, ఈ నలుపుతోడు కంటి కాటుక నలుపు, నులిమినటువంటి ఆ కన్నీటిలో నుంచి వస్తున్న కన్నీటి ధారలు నలుపు. ఇలా జారుతూ పొట్ట మీదకు దారి క్రిందికి జారుతున్నటువంటి ఆ కన్నీళ్లు నలుపు. ఇన్ని నలుపులు తెలుసుకున్న నాలో నలుపు నాశనమవుతుంది అన్నారే. మనలో ఉన్న నలుపు ఏమిటి? అజ్ఞానం. భగవంతుని నలుపుని ధ్యానిస్తే మనలో ఉన్న నలుపు పోతుందట. అందుకనే కాళింది నలుపు. అయ్యా స్వామి నీకు కాళింది నది ఉన్నది కదా, కాళింది నలుపు, యమున నలుపు, నీవు నలుపు, నీ కన్నులు నలుపు, నీ కాటుక నలుపు. ఈ నలుపులన్నీ ధ్యానించిన నాలోనే నలుపు తొలంగును గనక నీ నలుపు తప్ప నాకు ఒక వేరొక దిక్కు లేదు అన్నారు. ఆయన నలుపుని ధ్యానిస్తే మన అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. అలా స్వామి వారు చక్కగా కళ్ళ వెంట నీళ్లు కారుస్తున్నటువంటి ఆ రూపాన్ని చూపిస్తూ ఇక స్వామివారు ఎలాగైతేనే యశోదమ్మకు చిక్కాడు. అమ్మయ్య ఈ చిన్ని వెన్నదమ్మ చిక్కాడు, చిక్కాడు అని కానీ పట్టుకున్నాను అనలేదండి. అదే మాటలో ఉండే అంతరార్థం. చిక్కడంలో భగవంతుడి యొక్క తక్కువదనం, ఆయన అంగీకరించి మనకు చిక్కడం. మనం పట్టుకున్నాం, బాబుజీని పట్టుకున్నాం, అమ్మను పట్టుకున్నామంటే మనం మన ప్రజ్ఞతో వాళ్ళు పట్టుకోలేమండి. అసలు మన పరువుకి వాళ్ళు ఎప్పుడు చిక్కరు. అమ్మ చెప్తూ ఉంటారు కదా, మన అమ్మ స్వరూపమే బాబుజీ, బాబుజీ స్వరూపమే అమ్మ. అమ్మ చెప్తూ ఉంటారు కదా, బాబుజీ మహారాజు వారు నడిచినట్టే ఉంటారు కానీ పెద్ద పెద్దవాళ్ళందరూ పరిగెడితే తప్ప స్వామివారిని అందుకోలేరు అని. భౌతికంగా దేహంతో కనిపించిన వారి ప్రయాణం ఎలా ఉందో అవతార స్వరూపంగా వారు రహస్యంగా మూలస్వరూపమై ఉండి మనకు అలా ఆయన చిక్కారండి. ఇది ఆయన అంగీకరించి మనకు అందించిన అదృష్టం. ఇది ఆయన అంగీకరించాడు కనుక మనం పట్టుకోగలిగాం. ఆయన అంగీకరించకపోతే మనకు ఆయన చిక్కడం. భగవంతుడైనా అంతే, ఆయన అనుగ్రహించాడు కనుకనే యశోదమ్మకు చిక్కాడు. ఇక్కడ చిక్కాడు అన్నది యశోదమ్మ పట్టుకున్నాను అలా లేదా చిక్కాడు. ఆయన వెంటనే పట్టడానికి చేతులు రాలేదు. యశోద శరీరం ఎలాగైతే కోమలమో ఆవిడ స్వభావం కూడా పువ్వులాగా మెత్తన, హృదయము చాలా మెత్తన. అటువంటి ఆవిడ జారిపడి పోనీదే కొట్టకుండా కట్టేద్దాం అనుకుందని. కొట్టద్దు, కొడితే మళ్ళీ ఎక్కడ బాధపడిపోతాడు. ఏమండి కొడితే ఏమంటాడు, ఇప్పుడు తల్లి చెప్తుందండి వాళ్ళ నాన్నగారితో, నాన్నగారికి కొద్దిగా కోపం ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా. తండ్రి కదండి, ఒక అధికారము ఒక బాధ వెనకాతలు ఉంటుంది తండ్రికి. తల్లికి ఏముంటుంది, ప్రేమ మృదుమధురమైన స్వభావం తల్లికి ఉంటుంది. ఈ తండ్రి ఏదో పొరపాటు పని చేస్తే పిల్లాడు ఒక కోపంలో తెలియక బాగా దెబ్బ వేసాడు అనుకోండి, వాడికి సాయంత్రానికి జ్వరం వస్తే వాడు పోయేది తల్లి ఒళ్ళు. ఇప్పుడు తల్లి అంటుంది, ఒరే మీ నాన్నగారి దగ్గర పడుకోరా. వీడు అంటాడు, ఆయన పట్టబట్టి నాకు జ్వరం వచ్చింది, నేను పోను ఆయన దగ్గరికి. తండ్రికి కూడా పాపం చాలే, ఒరే నా దగ్గర పడుకోరా అంటాడు. నాన్న నేను నిన్ను నమ్మి దగ్గరికి రావాలంటే భయం, నువ్వు కొట్టావు నాకు జ్వరం వచ్చింది నేను పోను అంటే. రేపు రొద్దున ఎప్పుడైనా దెబ్బ వేయడానికి తండ్రి వచ్చాడు అనుకోండి, తల్లి ఏముంటుంది, మీరు కొట్టి హాయిగా నిద్రపోతారు, సాయంత్రానికి వాడికి జ్వరం వస్తే మళ్ళీ వచ్చి పడుకో ఉండేది నా పక్కలోనే, నేను నిద్రలేక మీ ఇద్దరి మధ్య నేను అల్లాడాల్సి వస్తుంది, దయచేసి వాడిని కొట్టకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. తండ్రి కూడా ఆలోచిస్తాడు, నిజమే కదా మొన్న జరిగింది కదా అని. అలా తల్లి హృదయం కనుక కోమలం అండి, తండ్రి కొద్దిగా గట్టి హృదయం ఉంటుంది. ఎందుకంటే తల్లిది ప్రేమ, తండ్రిది బాధ్యత. రేపు వృద్ధున వీడు బరువు మొయ్యాలి కనుక తండ్రి బరువు పిల్లాడికి ఇస్తాడు. బరువు ఇచ్చి మధ్య మధ్యలో తండ్రి అడుగుతాడు, ఎరా బరువు వేస్తుందా, బరువు వేస్తుందా, బరువు వేస్తుందా. తల్లి అంటుంది, అంత ప్రేమ కలిగిన వాడు ఆ మూట తీసుకోవచ్చుగా అంటుంది. కానీ తండ్రి అంటాడు, వాడికి మోత అలవాటు కావాలి, బాధ్యత తెలియాలి. ఎందుకు తెలియాలి, రేపటి రోజున నేను శరీరంతో ఉంటానో ఎల్లకాలం వాడంటూ ఉంటానో, నేను ఎప్పుడో పడిపోతాను. ఈ పడిపోయినప్పుడు బాధ్యత మోయాల్సింది ఎవడు, వీడు. బాధ్యత అలవాటు కావాలంటే ఇప్పుడు వాడికి అవకాశం కల్పించాలి. ఈ అవకాశంలో ఆ బరువు ఒకవేళ మోయలేకపోతే నేనున్నాననే భరోసా వాడికి ఉండాలి. ఆ భరోసే నా మాట. అలాగని నేనే మోసుకెడితే రేపటి రోజున వాడు చిన్ని కష్టాన్ని కూడా తట్టుకోలేక విలవిల్లాడుకుంటాడు. అందువల్ల వాడికి బరువు నేర్పాలి, బాధ్యత నేర్పాలి, దానితో పాటుగా నా ప్రేమ చూపించాలి. లోకంలో తండ్రి ప్రేమ ఎప్పుడు కనిపించదండి బయటికి. తల్లి ప్రేమ కనిపిస్తుందే కానీ తండ్రి ప్రేమ కనిపించదు. ఎందుకంటే తండ్రి వ్యవహారాన్ని చక్క పెడతాడు కాబట్టి తల్లి మనకు అన్నీ వండి వడ్డించగలుగుతుంది. పిల్లాడు అంటాడమ్మా ఈరోజున పరమాణం బలే చేశావే అంటే, అమ్మా సున్నుండలు బలే కుదిరాయమ్మా అంటాడు. సున్నుండల పదార్థం చూస్తున్నావే కానీ తెచ్చిచ్చిన నాన్న చాకిల్ని ఎప్పుడైనా చూశామా? ఎవరు తెస్తే ఈ మినపప్పు వచ్చాయి, ఎవరు తెస్తే బెల్లం వచ్చింది, ఎవరు తెస్తే నెయ్యి వచ్చింది, ఎవరు తెస్తే వంట గ్యాస్ వచ్చింది, ఎవరు తెస్తే మీ అమ్మ ఇవన్నీ నీకు చేయగలిగినటువంటి ఈ అవకాశం ఎవరి చాకిరి వెనకాతలు ఉంటే నువ్వు దీన్ని అనుభవించగలుగుతున్నావు. అంటే తండ్రిదేమో కనిపించినటువంటి బాధ్యత, తల్లిది కనిపించేటువంటి ప్రేమ. ఇక్కడ యశోదమ్మ ప్రేమని చక్కగా చూపించారు. ఆవిడ అంటుంది ఈవిడ కొట్టడానికి చేతులు రాలేదు పాపం, ఎందుకంటే మాట ఇచ్చింది కదా అందువల్ల కొట్టడానికి చేతులు రాలేదు. జాలిపడి ఈవిడ ఎత్తి పొడుపు మాటలు మాట్లాడింది. ఎప్పుడైనా పిల్లాడు ఒక పొరపాటు పనిచేస్తే నువ్వు చేశావా అని అడుగుతుందండి తల్లి. నేను చేయలేదమ్మా అంటాడు. సాక్ష్యంలో దొరికిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఇంట్లో 10 రూపాయలు కనపడలేదండి, తల్లి అడిగింది ఎలా తీసావా అని. నిజానికి వాడే తీసి పక్క జేబులో పెట్టుకున్నాడు, తెలియకపోతే కొనుక్కుందాం కదా అనుకున్నాడు. దొరికిపోయాడు, దొరికిపోతే ఇప్పుడు వీడు అంటాడు ఇప్పుడు తెలిస్తే కొడుతుందని, అమ్మా నేను తీయలేదమ్మా అంటాడు. సరే బడికి పోయేటప్పుడు వాడు డబ్బులు పెట్టుకున్నటువంటి చొక్కాని లేకపోతే ఆ లాగుని అక్కడ విడిచి ఇంకోటి వేసుకెళ్తాడు. తల్లి ఉతకడానికి తీసా 10 రూపాయలు ఈ చేతిలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు వీడు ఇంటికి రాగానే అక్కడ బళ్ళో గుర్తొస్తుంది 10 రూపాయలు విడిచి లాగులో పెట్టాను. ఇప్పుడు వీడు రాగానే ఎక్కడ ఎత్తుకుంటాడు తెలుసా అండి? ఎక్కడ ఎత్తుకుంటాడు? వాషింగ్ మిషన్ దగ్గరకు పోతాడు. వాషింగ్ మిషన్ దగ్గరికి పోయి మొద్దున వేసుకున్నటువంటి లాగేది చొక్కా ఏది వెతుక్కుంటాడు లోపల చేపెట్టి. ఇక ఒకవేళ తడిపింది అనుకోండి ఏ జేబులో డబ్బులు పెట్టాడో ఆ జేబు. అమ్మ వంటగదిలో ఉంటుంది కానీ అన్నీ గమనిస్తూ ఉంటుందండి. వీడు వెళ్ళిపోతున్నాడు, వీడు పోయింది వాషింగ్ మిషన్ దగ్గరికి, ఎందుకంటే 10 రూపాయలు దొరికే కదా సాక్ష్యం ఇక్కడ. వాడు పోయింది దానికోసమే. వాడు ఉద్దేశం ఏంది? అమ్మ చూడకపోతే 10 రూపాయలు తీసుకొని కొనుక్కెళ్దాం, దొరికామో చంపేస్తుంది. ఇప్పుడు వాడి అంతా జేబు వెతుక్కున్న తర్వాత తల్లి చూసి కూడా చూడనట్టు అడుగుతుంది, ఏమరా అటు వెళ్ళావు వాషింగ్ మిషన్ దగ్గరికి ఏం పని నీకు, ఎందుకు వెళ్ళావు? దొరికిపోయాడు దొంగ. వెంటనే అమ్మ అడుగుతుంది, అవును 10 రూపాయల నోటు అంటే ఏంటో తెలియదు అనుకుంటావు కదా, నీకు 10 రూపాయల నోటు ఎలా ఉంటుందో తెలియదు నీకు కదా, నీ జేబులో పక్క జేబులో డబ్బులు పెట్టావన్న సంగతి కూడా నీకు తెలియదు అనుకుంటానే, అవి విడిచేద్దాయా డబ్బులు అక్కడికి. ఈ మధ్య 10 రూపాయల నోటు కాళ్ళు వచ్చినాయిరా, ఇంట్లో డబ్బులు ఈ మధ్య పరిగెడుతున్నాయి, అదేం దరిద్రమో, అన్నీ నీ జేబుల్లోకే వెళ్తున్నాయి, ఇంకో చోటు దొరకటం కనబడలేదేమో, నీ జేబుల్లోకే పోతున్నాయి, మరి కాళ్ళు వచ్చినప్పుడు ఊరుకుంటాయా, వాటి స్థానానికి అవి చేరుతున్నాయి. ఇప్పుడు ఈ పిల్లాడు దొరికినట్టా కాదా? అమ్మ మాటలకు వీడు సిగ్గుపడతాడా సిగ్గుపడా? అలాగే యశోదమ్మ కూడా ఈ కృష్ణయ్య నిలబెట్టి ఎంత దృష్టి ఉంటున్నారండి ఆవిడే. లోకంలో కర్మ సంతానం దగ్గరే ఈ నాటలాడి మనం ఆనందపడిపోయి రేపు వాడు ఒక ఉన్నత స్థానంలో నిలబడ్డ తరువాత మా పిల్లాడు గారిని పనులు చేశాడమ్మా చిన్నప్పుడు, వీడు ఎలా పెట్టుకుతాడో అనుకున్నాను, భలే చేశాడమ్మా భగవంతుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి సాక్షాత్తు భగవంతుడే ఒక లీల చేస్తే, ఆయనే ఒక అవతారాన్ని ధరించి యశోదమ్మ ముందర నిలబడితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పారు పోతనా మాచ్యుల వారు. ఇప్పుడు ఈవిడ అంటుందట, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? అబ్బాయి నీ పేరేంటి? యశోదమ్మ అడుగుతున్నాడండి కృష్ణుణ్ణి, అబ్బాయి నీ పేరేంటి? సగం చితికిపోయాడండి ఇప్పుడు కృష్ణయ్య. నన్ను ఎప్పుడు మా అమ్మ కృష్ణ కృష్ణ అని పేరు పెట్టిపించేదే, ఇప్పుడు చూడు మా అమ్మ ఎవరు అబ్బాయి అని అడుగుతుంది. లోకంలో ఎవరైనా నువ్వు దొరికావు అని ఒక మాట అనండి, చిన్నప్పుడు పిల్లల్ని మనం ఒక మాట అంటాం, రే నువ్వు మాకు దొరికావురా అనగానే వాడు ఎక్కడ లేని ఏడిపోతే ఏడ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు నా వాడివి కాదు అనే భావన భరించలేడండి పిల్లాడు. నువ్వు నా వాడివి కాదు అని తల్లి అన్నా, నువ్వు నా వాడివి కాదు అని తండ్రి అన్నా, ఆ దుఃఖం భరించలేడా పిల్లాడు, వాడికి ఎక్కులెక్కులు పెట్టి ఏడ్చేస్తాడు. అంటే అంత భావం ఉంటుందండి. ఏది మామూలు భౌతికంగా ఉండేటువంటి సంబంధాలు. ఇక్కడ చూడండి అమ్మ అంటుంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? ఏంటయ్యా మీ పేరు కృష్ణుడేనా, ఎవరబ్బాయి నువ్వు, ఎన్నడు నువ్వు వెన్నను కానరట కదా. చూడండి ఎలా అంటావు, అబ్బాయి వెన్నంటే ఏంటో నీకు తెలుసునా, కృష్ణుడిని అడుగుతుంది, వెన్నంటే ఏంటో నీకు తెలిసినా? వెన్నంటే అదే చిరిగితే పైకి వస్తుంది, బాగా నురుగులాగా ఉంటుంది, చేతికి మెత్త మెత్తగా తగులుతుంది, బాగా మృదువుగా ఉంటుంది ఆ వెన్న, వెన్న జుట్టు జుట్టుగా ఉంటుంది అని ఇలా చెప్తుంటే అసలు తినడం చూసింది, పక్కింట్లోకి వెళ్ళి కుండలో చేయబెట్టడం చూసింది, ఇవిడు పరిగెత్తుతుంటే వెనకబడింది కూడా ఇవిడే. ఇలా అడుగుతుంటే కృష్ణుడు తల వంచుకు నిలబడ్డాడండి. చోరత్వం వించుకై నన్ను నేరట కదా. అబ్బాయి, దొంగతనం అనే ఒక మాట ఉంది ప్రపంచంలో, అది నీకు ఏమైనా తెలుసునా? దొంగతనానికి ఏమైనా అర్థం చెప్తావా? అసలు దొంగతనం అంటే ఏంటి అబ్బాయి? యశోదమ్మ అడుగుతుందండి, చోరత్వం వించుకై నన్ను నేరట, ధరిత్రిని ఇట్టి నియతులు గలరి. అసలు భూమి మీద ఇంత గొప్ప బుద్ధిమంతుడు ఎవరైనా ఉన్నారా అని అంటూ చూడండి, పట్టిన పట్టుబడని నేను పట్టెదనని చలముకొనిన పట్టుట పెట్టే పట్టుబడవంటూ పట్టి పట్టుకొన నాకుగా పరువులకు వశమే. గోపికల ద్వారా విన్నటువంటి విషయం మహాత్మునికి మనం అనుసంధానం చేసి కనుక చూస్తే ఎంత తత్వం చెప్పిందో ఇక్కడ ఈ పద్యంలో యశోదమ్మ. ఎంత అద్భుతమైన పద్యమో చూడండి, పట్టిన పట్టువడనని నేను పట్టెదనని చలముకొనిన పట్టుట పెట్టి. పట్టుకోవాలి పట్టుకోవాలనుకున్న వారికి నువ్వు పట్టుబడవట కదా, ఎందుకంటే యుగాల నుంచి నిన్ను పట్టుకోవాలని తపన చేసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, కానీ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కళ్ళుగా కనిపించావు. ఒకరికి కనిపించినట్టుగా ఇంకొకరికి కనిపించలేదు. మత్స్యమని కొందరంటే, కూర్మమని కొందరంటే, వరాహమని కొందరంటే, నారసింహమని కొందరంటే, వామనమని కొందరంటే, అక్కడ మళ్ళీ పరశురాముడిని కొందరంటే, రాముడిని కొందరంటే, బలరాముడిని కొందరంటే, ఇలా రకరకాల పేర్లతో రకరకాలుగా వాళ్ళు ఎలా చూశారో ఆ రూపాన్ని చూపించారే కానీ మీ రూపాన్ని ఇది అని చెప్పిన వాడు ఇంతవరకు నాకు కనబడలేదు. యథార్థం చెప్పాలంటే చాలా కష్టం భగవతత్వాన్ని. దాన్ని మనం ఎన్ని విధాలుగా చూసినా, దీని రామకృష్ణానంద స్వామి వారు ఒక చిన్న ఉపమానంతో చెప్పారు. అబ్బాయి, శనగపిండి ఉంటుంది కదా మీ ఇంట్లో, శనగపిండితో మీ అమ్మగారు సంక్రాంతి పండగ రోజున మీకోసం చక్రాలు లడ్డూలు తయారు చేయాలని సంకల్పం చేశారు. మూల పదార్థం ఏమిటండి? చక్రాలకు కానీ లడ్డూలకు కానీ మూల పదార్థం ఏమిటి? శనగపిండే. శనగపిండి మీ అమ్మగారు ఒక 5 కిలోలు శనగపిండి మరయించుకురమ్మని ఇస్తారు మీ నాన్నగారికి. 3 కిలోలేమో చక్రాలు చేద్దాం, 2 కిలోలు లడ్డూలు చేద్దాం అనుకుంటుందండి. పట్టుకొచ్చేటప్పుడు 5 కిలోలు పిండి ఒకే దానిలో ఉంటుంది, ఒకే క్యాన్లో. కానీ 3 కిలోలు ఇక్కడికి వచ్చేటప్పటికీ చక్రాలకు వేరవుతుంది, లడ్డూలకు వేరవుతుంది. దీని మిశ్రమం వేరుగా ఉంటుంది, దీని మిశ్రమం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ శనగపిండిలో ఉప్పు వేస్తారు, కారం వేస్తారు, జీలకర్ర వేస్తారు, ఇంకేవైనా సరే చక్రాలకు రుచిగా ఉండడానికి ఏవి అవసరమో అవన్నీ దీనికి అనుసంధానం చేస్తారు. మరి ఇక్కడ దీనికో ఒక పాకాన్ని పెడతారు, అది బెల్లం అయితే బెల్లం, లేకపోతే పంచదార అయితే పంచదార, ఓ పాకాన్ని పట్టి ఈ పాకాన్ని ఈ మిశ్రమంలో మిళితం చేస్తారు. కానీ రెండింటికి మూల పదార్థం ఏమిటి? శనగపిండి. కానీ రుచి మన నోట్లో పెట్టుకోగానే ఒకటి కారం కారంగా ఒకటి తీయగా ఉండడానికి కారణం ఏమిటంటే మూల పదార్థము బయట ఉండేటువంటి వాటితో కలిసినటువంటి సంయోగం వల్ల వచ్చినటువంటి రుచి. ఉప్పు కార మిశ్రితమైనదేమో ఇలా ఉంటుంది, తీపి మిశ్రితమైనది ఇలా ఉంటుంది. వాస్తవానికి శనగపిండికి తీపి కారం రెండు లేదు. శనగపిండే తీపి కారం అయితే నోట్లో వేసుకోగానే మీకు శనగపిండి ఉప్పుగాను కారం కారంగాను ఉండాలి. పోనీ శనగపిండే తీపి కనుకైతే నోట్లో వేసుకోగానే తీపి అనుభూతి మీకు కలగాలి. ఈ తీపి ఉప్పు కారం మిశ్రమాల యొక్క రుచి మీకు ఎలా తెలిసిందంటే వాటి కలయిక ద్వారా. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ యొక్క అనుభూతిని పొందడానికి ప్రతి హృదయము అవకాశమే. ప్రతి హృదయానికి అవకాశం ఇచ్చాడు పరమాత్మ. అంటే శనగపిండి లాంటి ఒక ఆత్మ వస్తువు, ఆత్మ వస్తువు శనగపిండి అనుకోండి. ఈ ఆత్మ వస్తువుని మనం ఇంద్రియాలు అహంకార మమకారాలని ఉప్పు కారాలతో మిళితం చేసి కామక్రోధలోపమోహ మధమాత్సర్యాలనేటువంటి వంట వండుకొని ఇలాంటి స్థితిలో కనుక మనం అనుభవిస్తే ఆ ఉప్పు కారాల రుచే మన జీవితానికి పడుతుంది. లేదు, సత్సంగము, సాధు పురుషుల యొక్క సేవ, మహాత్ముల యొక్క సేవ, మనం మహాత్ములు రాసినటువంటి ఇటువంటి సద్గ్రంథాల యొక్క శ్రవణము, ఇవన్నీ కూడా ఇటువంటి మధురమైన మిశ్రమంతో కనుక మన ఆత్మ వస్తువుని మిళితం చేస్తే ఆ మధురమైన పదార్థంగా అది మారుతుంది. ఇప్పుడు మారడంలో శనగపిండిది దోషమా? శనగపిండికి దోషం కాదండి, దేనితో కలుస్తుందో ఆ పదార్థ దోషం. అలాగే ఆత్మవస్తువుకి ఏ దోషం లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆత్మవస్తువుని తెచ్చి ప్రపంచంతో మిళితం చేస్తున్నాం, పరమాత్మతో మిళితం కొంతమంది చేసుకుంటున్నారు. ఏది ప్రపంచంతో మిళితమైన వారి గుణాలు ఇలా ఉంటున్నాయి, పరమాత్మతో మిళితమైన వారి గుణాలు ఇలా ఉంటున్నాయి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, భగవతత్వాన్ని యశోదమ్మ చెప్తోంది. ఎందుకని, ఆయన తత్వాన్ని ఇద్దరు చెప్తే మనకు అర్థమవుతుందండి. ఒకటి భాగవతుడు, రెండు భగవంతుడు. భగవతత్వం భగవంతుడే చెప్పాలి, లేక భగవతుని పూర్తిని పొందినటువంటి భాగవతుడు చెప్పాలి. ఒకటి భాగవత శ్రవణం అన్నా చేయాలి, లేక భగవంతుని ముఖస్థుగా వచ్చిన దాన్నైనా మనం విని మన జీవితంలో ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ యశోదమ్మ ఆచార్య స్థానంలో ఉన్నదని చెప్పాం కదా, అమ్మ మనకు బోధ చేస్తుంది. గురుదేవులండి మనకి, మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు బోర్డు మీద లెక్కలు వేస్తారు, లెక్కలు వేసి అక్కడ 20x3 వేస్తారు. ఒరే 3 0 ఎంత రాని అడుగుతారు, 3 0 ఎంతో తెలియకుండానే టీచర్ ఉద్యోగం ఇచ్చారు నీకు. ఇప్పుడు వీడు లేచి 3 0 ఎంతో తెలియకుండా నీకు టీచర్ ఉద్యోగం ఇచ్చారా అన్నాడు అనుకోండి పిల్లాడు, వీడు పగిలిపోతుంది అన్నమాట. 3 0 ఎంతో ఆవిడికి తెలియదు, నిన్ను అడగడంలే నీకు తెలుసునా లేదా అని అడుగుతుంది, అక్కడ అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆవిడకి తెలుసునా లేదా అని మనం ఎదురు ప్రశ్న వేసామనుకోండి మీ పక్కలేదు కదా. ఇక్కడ ఎలాగైతే ఉపాధ్యాయుడు తాను తెలియని వాడిలాగా మనల్ని అడుగుతున్నాడో, పరమాత్మ కూడా మనకు పరీక్షలు అలాగే పెడతాడు. పరమాత్మ కూడా అలాగే కనబడతాడండి, అలానే మనల్ని పరీక్షిస్తాడు. ఆయన తల్లి పిల్లవాడికి నడక నేర్పేటప్పుడు ఈ తల్లి కూడా పిల్లవాడిలాగే నడుస్తుంది, పిల్లవాడిలాగే చిన్న అడుగులు వేస్తుంది, పిల్లవాడిలాగే నడవం చేతకాని ఆవిడలాగా నడుస్తుంది. 4 అడుగులు వేయగానే పిల్లాడిని ఎంకరేజ్ చేయాలండి, ఉత్సాహపరచాలి. వెంటనే ఏమంటుంది, ఒరే నేను నీతో నడవలేకపోతున్నాను కన్నయ్య, నా కాళ్ళు ఎప్పెడుతున్నాయి కన్నయ్య, ఇక వాడికి హుషారు వస్తుంది, మా అమ్మ నాతో పాటు నడవలేకపోతుంది, ఇంకా వేగం పెంచేస్తాడు. తల్లికి ఆనందం, తల్లి నడవక కలిగినటువంటి బాధ కాదండి ఇది, వాడి నడక నేర్పడానికి తాను చేసే నటన. ఆ నటనలో పిల్లవాడు నడక నేర్చుకుంటాడు. అలాగే ఇక్కడ కృష్ణయ్య కూడా ఆయన పట్టుకోవాలి, పట్టుపడాలి అని ఆయన అనుకుంటేనే మనకు పట్టుబడతాడు. ఆ పట్టుబడడంలో కూడా యశోదమ్మ దగ్గర ఎత్తలేలు చేశాడంటే ఆయనని ఒక మాట అంటుంది ఆవిడ, ఎవరికి పట్టుబడవట కదా, ఎంతెంతమంది ఎన్ని గొప్ప గొప్ప స్థితుల్లోకి వెడితే ఆ పాదాలు లభ్యమవుతాయి. మీరు ఒకసారి గోపికా గీతాలు తీయండి, గోపికా గీతాల్లో చాలా రహస్యాలు ఉంటాయండి. ఈ పాదమే కదా ఇందు నిభానన సనకాది మునుల యోగి సరణి నొప్పు. వాడు 2 కృష్ణపాదాలు చూసి గోపికలు మాట్లాడుకున్నారండి, మనం ఎంత పుణ్యం చేశామో గోపికలారా, ఎంత అదృష్టం లభించిందంటే బ్రహ్మకి మానసపుత్రుడు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే 4 మహానుభావులు గోచీ కూడా లేకుండా ప్రపంచాన్ని విద్యగా భావించి పరమేశ్వరుణ్ణి నిరంతరం తలస్తూ తిరిగేవాళ్ళు. వాళ్ళు కూడా దర్శనము కానటువంటి, వాళ్లకు అలభ్యమైనటువంటి పాదాలు మన వ్రజభూమిలో మనకు అందేలాగా, మనం పట్టుకుంటే చిక్కేవాడిలాగా పరమాత్మ పాదాలతో తిరుగుతున్నాడే, ఎంత అదృష్టం. ఇది గోపికలు మాట్లాడుకున్న మాట అండి భాగవతంలో. మనకు తేలిగ్గా లభ్యమవుతూ ఉంటే పాదమహిమ తెలియడంలే. మనందరికీ అవకాశం ఇచ్చి అప్పును చేర్చుకుంటుంటే ఆ హృదయానికి ఉన్న గొప్పదనం అర్థం కావటం లేదు. ఎంతమంది యోగులు తపస్సేస్తున్నారో ఈ పాదాల కోసం. అలాగే ఇక్కడ కూడా పట్టుకోవడానికి ఎంతోమంది ప్రయత్నం చేసినా పట్టుబడలేదని నేను విన్నాను. నీవు పట్టుబడవని అందరూ అంటున్నారు, కానీ నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అంటే అక్కడ అర్థమేమిటి, నేను అనేటువంటి తనువు భావన పోయి తానే నేను అనే భావన ఆరుఢము కానంత వరకు అజ్ఞానము మిగిలే ఉంటుంది. తనువు నేననుకుంటే అజ్ఞానం, తనువు తాను అనుకుంటే జ్ఞానం. ఇదే మనకి చాలా దగ్గర సంబంధం. తనువు తాను, తనువు నేను. తనువు నేననుకుంటే అజ్ఞానం, తనువు తానే అంటే అది జ్ఞానం. కాబట్టి చాలా తేలిక చెప్పింది ఇక్కడ యశోదమ్మ, నాకు కాక ఎవరికి సాధ్యం. ఎందుకని, దేహధ్యాస పోయి కర్తృత్వ భోక్తృత్వ అభిమానం పోయిన వారికే పరమాత్మ పట్టుబడతాడు. ఎక్కడనైనను తిరిగెదవు, ఒక్క ఎడను గుణము కలిగి ఉండవు, నియమం పెక్కడిది నీకు మరచిన చక్కగా పోయెదవు పెక్కు జాడల పుత్ర. పద్ధతి అంటూ ఎక్కడా ఓ చోట అంటూ తిరగతూ ఉండవే, ఓ చోట నీకు ఉండవే, కుదురుగా బుద్ధి కలిగి ఓ చోట కూర్చోవు ఎందుకని? నీ ప్రవర్తనకు ఒక పద్ధతి అంటూ లేదా? ఒక క్షణం ఏమరపాటు చెందితే చాలు ఎన్ని వేషాలైనా వేస్తావు, ఎక్కడికైనా పోతావు. ఆయన అంతేనండి, పరమాత్మ తత్వమే ఆయన సర్వాంతర్యామి గుణాతీతుడు. సర్వాంతర్యామి అంటే అర్థమేమిటి? ఒక చోట ఉండి ఒక చోట లేనివాడిని కాదు అక్కడ అర్థం. అసలు ఉన్నది భగవంతుడే, ఉన్నాడనే గుణికి అర్థం భగవంతుడే. ఆయన సర్వాంతర్యామి, ఆయనకు నియమాలు పెట్టడం ఎవరికి సాధ్యం కాదు. హిరణ్యకశ్యపుడు నియమాలు పెట్టాడండి, మృత్యువుకు నియమాలు పెట్టాడు కదా. మృత్యు అంటే భగవద్గీతలో స్వామి అని చెప్పాడండి, మృత్యువు నేనే అన్నాడా, మృత్యువు వేరుగా ఉందన్నాడా? మృత్యువుని నేనే అన్నాడు భగవద్గీతలో. ఆ మృత్యువుకి నియమాలు పెట్టింది ఎవరండి? హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు, వీళ్ళందరూ నియమాలు పెట్టారండి. మృత్యువుకి నియమాలు పెట్టారు మహిషాసురుడు, మధుకైటవుడు, వీళ్ళంతా నియమాలు పెట్టిన వాళ్ళే. ఆ నియమాలు ఏమైనా నిలబడ్డాయా పరమాత్మ ముందర? వాళ్ళు ఏం కోరుకున్నారో ఆ నియమాలకు భంగం కలగకుండా వారు కోరినట్టుగానే వాళ్ళ జీవితాన్ని తనలోకి లయింపు చేసుకున్నాడు పరమాత్మ. కాబట్టి ఆయన నియమానికి మనం లోబడి ఉంటాం తప్ప ఆయన ఎవరి నియమాలకు లోబడేవాడు కాదు. ఆయనకు నియమము అంటూ లేదు. ఎందుకని? నియామకుడు, నియంత, సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వలోకాధ్యక్షుడు ఆయనే. అది పరమాత్మ అయినటువంటి నారాయణుడే, కృష్ణుడే అనే తత్వాన్ని ఇక్కడ చక్కగా చెప్పింది. ఆయనకు అంతటా ఆయనే కనుక ఒక్క క్షణం కనుక మనం మర్చిపోతే ఏమవుతుందండి? ఆయన ఒక క్షణం మనల్ని విడిచి వెళ్ళిపోయాడనుకో మనల్ని మనం గుర్తించలేము. మన ఉనికికి కారణం ఆయనే. ఇన్ని ఉండి నువ్వు అనుభవిస్తున్నావంటే కారణం ఆయనే. ఏమండి, మెలకువలో ఉండి ఇల్లు నాదంటున్నావు, మెలకువలో వస్తే డబ్బు నాదంటున్నావు, ఇవన్నీ నాది నాది అనేది తెలుస్తుంది కదా. ఈ నాది అనే ఎరుక ఎవరు లోపల ఉండడం వల్ల కలుగుతుంది? ఏమండి, చనిపోయే ఒక ఆయన అవసాన దశలో ఉన్నాడండి, మనవడో మనవరాలో వచ్చారండి చూడడానికి. ఒక 500 రూపాయలు ఇచ్చారు, తాతయ్య ఈ 500 పెట్టి నేను నీకేం తీసుకురాలేదు, రేపు రోజున నాన్నగారి చేత నువ్వేం తెప్పించుకుంటావో తెప్పించుకో తాతయ్య అని 500 రూపాయలు మనవరాలు ఇచ్చేసింది. ఈయనేం చేశాడు, ఇలా తడుక్కుంటూ తడుక్కుంటూ ఏ జేబులోనే పెట్టుకున్నాడండి, పక్క జేబులో పెట్టేసుకున్నాడు, రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 500 తీసుకొని లోపల పెట్టిన వాడు ఎవడు? లోపల పెట్టిన వాడు దేహమే కనుక అయితే కొడుకు వచ్చి ఏడుస్తుంటే చెప్పాలిగా, ఒరే ఏడుపు తర్వాత ఏడుద్దు కానీ నా పక్క జేబులో 500 ఉన్నాయి తీసుకో అని చెప్పాలి కదండి. కానీ వీడు చెప్పలేడు. ఎవరు చెప్తారు? స్నానం చేయించేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, ఒకసారి జేబులు చూడండి అంటారు. ఆ జేబులు చూస్తూ ఉంటే 500 రూపాయలు కాగితం తగులుతుంది. ఒరే మీ నాన్నగారి జేబులో 500 ఉన్నాయిరా, వెంటనే వాడుంటాడు, ఏది ఇవ్వండి, దేనికో దానికి పనికి వస్తాయి. ఆ వచ్చిన మనవరాలు ఏడుస్తుంది, నాన్న నేను ఇచ్చిన డబ్బు కాదు, ఈ గారు ఇచ్చేవరి డబ్బు నాన్న, ఆ డబ్బు నువ్వని నువ్వు అనుకుంటున్నావు, దేనితో వెళ్ళిపోతాయి. నేను నావి అనుకుని లోపల పెట్టుకున్నవాడేవాడు ఇప్పుడు తీసి ఇంకొకటి చేతికి ఇస్తుంటే నాది అని అనకుండా ఉండడానికి కారణమైన వాడెవడు? నాది అనుకున్నవాడెవడో వెళ్ళిపోయాడు. నేను జేబులో పెట్టుకుంటున్నాను అనుకున్నవాడు దాటి వెళ్ళిపోయాడు. వాడెవరు? నేను అనే ప్రజ్ఞ, ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం. ఆయన ప్రక్కన తప్పుకుంటే ఏదీ ఉండదు. ఆ నేనుగా నిలబడేవాడే పరమాత్మ. అందుకనే అక్కడ చెప్తుందమ్మ, ఒక్క క్షణం కనుక మర్చిపోతేనండి ఆయన మనకి శత్రువులు, మిత్రులు వీళ్ళందరూ కూడా మనకేం తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి మన ఎదురుగా వస్తున్నాడండి, ఆయన నేను పలుక్కోం అనుకోండి, ఏం చేస్తాను? నేను పక్కకు తొలగి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను శవం అయిపోయాను అనుకోండి, నా ఎదురుగా ఆయన వస్తున్నాడు, చిచ్చి ఆయన ఎదురుగా నన్ను తీసుకెళ్ళండి, తీసుకెళ్ళకండి అని అంటాడా? వీడు నలుగురు మసుగుపోతారు. అంతే, ఈ జ్ఞానమంతా దేనివల్ల కలుగుతుందో అదే నేను. ఆ విషయం తెలియకపోతే దేహమే నేను అనుకొని భ్రమపడుతూ ఉంటాడు. భ్రాంతులు వీడిన బ్రహ్మంబు పట్టబయలు, వేదాంతంలో చెప్పారు. భ్రాంతులు వీడిన బ్రహ్మంబు పట్టబయలు, భ్రాంతి తొలగడమే బ్రహ్మదర్శనానికి కారణం. కానిది తొలిగితే చాలండి ఉన్నదేదో కనబడుతుంది, అంతే రహస్యం. కానిది తొలిగితే ఉన్నది కనబడుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు వస్తువు వస్తువుగా కనపడిందండి, పొర వచ్చింది, ఒకటి రెండుగా కనపడింది. డాక్టర్ ఏం చేస్తున్నాడు? మనకు మాట్లాడటం రావడం లేదండి, కన్ను తీశారండి అంటారు. కన్ను తీస్తే ఎట్లా కనపడుతుంది? కన్ను తీయలేదు, పొర తీశారంటే. చాలామంది మనం కంటి ఆపరేషన్ చేయించుకొని ఏమైందిరే అంటే నా కన్ను తీశారండి అంటారు. మనం మాట్లాడటం కూడా రావట్లేదు చెప్పాలంటే. కన్ను తీస్తే ప్రపంచం ఎలా తెలుస్తుంది నీకు? కన్ను తీయలేదు, కంటికి ఉన్న పొర తీశారంటే. కన్ను తీసేస్తే అసలు దృశ్యమే లేదు. కన్ను తీయలేదు, పొర తీశారు. ఆ పొర తొలగించి ఏం చేస్తున్నాడు? ఆ ఉన్నది ఉన్నట్టుగా కనపడేలా చేస్తున్నాడంతే. అలాగే భగవంతుడు కూడా మనలో అహాన్ని తొలగిస్తాడు. అసలు తనువులో ఏ ప్రకాశం వల్ల తానుగా కనబడుతున్నాడో దానిని మనకి ఎరుక చేస్తాడు ఆయన. అదే భగవతత్వం. అదే విషయాన్ని మనకు చక్కగా ఇక్కడ యశోదమ్మ తల్లి కాస్త లోతు విషయాలు. ఎందుకంటే భాగవతం అంతా కూడా సమాధి భాష. మీరు లీలలు పై పైన మాత్రమే చదువుకుంటూ వెళ్ళారనుకోండి, అటుకులలో పొల్లు కలిసి ఉంటుందండి. పొల్లు అంటే కానటువంటి పదార్థం, దుమ్ము, దానిలో ఉండేటువంటి ఏవి, ఆ పొల్లుకి సంబంధించిన పొట్టు, ఇవన్నీ మిశ్రితమై ఉంటాయి. మరి రామకృష్ణ స్వామి వారు చెప్పారండి, పొల్లు ఊదాలే, అటుకులు తినాలే. అలాగే పురాణాలు కూడా ఎలా ఉంటాయంటే మీకు కలగాపులగమై మిశ్రితమై ఉంటాయి. పై దృష్టితో చూస్తే మీకు వేరు రకంగా కనబడతాయి. కానిదాన్ని తొలగించాలే, ఉన్నదాన్ని భుజించాలే. ఇదే రహస్యం. కానిని తొలగితే చాలండి ఉన్నదేదో ఉన్నది. అదే విషయాన్ని ఇక్కడ మనకి చక్కగా తెలిపేది ఆచార్యులు. అలా ఆచార్య స్థానంలో ఉన్న అమ్మ చెప్తుంది. మరి చక్కగా ఆ తత్వాన్ని గురించి మరలా మనం రేపటి రోజున మరలా మనం విచారణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది మనకు దామోదర లీల. ఈ ఒక్క లీల మీద వారం రోజులు ఉపన్యాసం తెచ్చుకోవచ్చు. దామోదర లీల సప్తాహం చేసుకోవచ్చు. అంత విశేషమైన అర్థాలు ఉన్నాయి ఈ దామోదర లీలలో. మరి రామకృష్ణానందగిరి స్వామి వారు అద్భుతంగా ప్రవచనం చేసేవారు భాగవతాన్ని గురించి. వారు గోపికా గీతం చెప్తే వారం పై చిరుకు పట్టేదండి ఒక్క గోపికా గీతం. ఎన్ని రహస్యాలు ఉంటాయో సాధన అంతా కూడా భాగవతంలో చెప్పారే. కాబట్టి అటువంటి విషయాలు కూడా మనకు చక్కగా గురుదేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. ఆ విషయాల యొక్క సమూహాన్ని, దానిలో ఉండే రహస్యాన్ని మనం రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనాభవతు, సహనౌనక్తు, సహ వీర్యం కరవావహై తేజస్వినామధీమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.